அவித்யாநாமந்தஸ்திமிரமிஹிரத்வேபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிசிரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி. ஹிரிங்காராசன்னகர்பிதானலசிகாம் சௌஹ்க்லீம் களாம் பிப்ரதீம் சௌவர்ணாம் வரதாரிணீம் வரசுதாதௌதாம் த்ரிநேத்ரோஜ்ஜலாம் வந்தே புஸ்தக பாசமங்குசதராம் ஸ்ரக்பூஷிதாம் உஜ்ஜலாம் த்வாம் கௌரீம் திரிபுராம் பராத்பரகளாம் ஸ்ரீசக்ரசஞ்சாரிணீம் சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்ரோபசாந்தயே. நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜெயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமக. ஸ்ருஷ்டௌ யா சர்க ரூபா ஜகதவன விதௌ வா பாலினீயாச்சரௌத்ரீ சம்ஹாரே சாபி யஸ்யா ஜகதிதமகிலௌ க்ரீடனௌ யா பராக்யா பஸ்யந்தி மத்யமாதோ ததனு பகவதீ வைகரீ வர்ணரூபா சாஸ்மத்வாசௌ பிரசன்னா விதிஹரி கிரிசாராதிதாலங்கரோது. நமசிவாபியாம் நவயௌவனாபியாம் பரஸ்பராஸ்லிஷ்டவபுருதராபியாம் நயேந்திரகன்யாவ்ருஷகேதனாபியாம் நமோ நம சங்கரபார்வதீபியாம் ஸ்ரீமாத்ருகுருப்யாம் சபாயேச்சி நம. தாருகாவனம்லோ பரமேஸ்வரடு தன பரம லிங்கோத்பவாணி சேசி பிரஜல் பக்துலந்தி தேவதன் அனுகிரகிச்சி தருவாத ஹிமவந்துனி கூட கனுவிப்பு கலிகேலா சேஸ்தே ஹிமவந்துட மகானுபவுடு யொக்க சக்தி கொந்தவரக்கு குர்த்தி பார்வதீதேவினி சவினயங்க பட்டுக ஆயன சேதிக்கு அப்பகிச்சாட்ட அப்பகிச்சு மகாத்மா అజ్ఞానంతో ఎంతో పూర్వం మీ గురించి ఎన్నో రకాలుగా అనుకున్నాం. మహత్తరమైన కరుణాస్వరూపుడవైన విశ్వవ్యాపకుడవైన నీ శక్తియుక్తులు కొంచెం తెలిసాయి, అనుగ్రహించమని పార్వతిని ఆయన చేతిలో పెట్టి అప్పగించాడు. తరువాత పార్వతీ సమేతుడైన పరమాత్ముడు మేరు పర్వతానికి దగ్గరికి వెళ్ళాట. ఈ మేరు పర్వతం కూడా హిమవత్ పర్వత ప్రదేశానికి దగ్గరదే. ఈ రెండు ఇవన్నీ ఒకే ఆ హిమవంతునిలో కొన్ని కొన్ని భాగాలు అన్నమాట. ఆ హేమనగం మీదకి వెళ్ళి దేవతలు తనను కొలుస్తూ ఉండగా పార్వతీ సమేతుడి పరమేశ్వరుడు కొంతకాలం అక్కడ సుఖంగా ఉన్నాడు. ఇంతవరకు మనం చెప్పుకున్నా నేను తరువాయి భాగంలో గడువు పెడ. కొద్ది రోజులు కొలువు ఉన్న తర్వాత ఒకరోజున పార్వతీదేవి బ్రహ్మాది దేవతలందరికీ తెలియడం కోసం, తన కోసం కాదు, ఎప్పుడూ కూడా మహాత్ములు ఏ పని చేసినా లోక కళ్యాణార్థమే చేస్తూ ఉంటారు. అలాగే ఈమె కూడా పరమేశ్వరుణ్ణి ఒక ప్రశ్న వేసిందిట. ఎందుకంటే అక్కడ ఉన్న ఇంద్రాదులు అసలు ఇంతకాలం ఎందుకు ఎదురు చూస్తున్నారు, పార్వతీ కళ్యాణం కావాలని దేవతలందరూ ఎదురు చూడడానికి ముఖ్య కారణం పార్వతి మీద శివుడి మీద ప్రేమ కాదట, వాళ్ళ కష్టాలు తీరుతాయి అన్నారు. ఈ లోకంలో ప్రతివాడును సాధారణంగా చూడండి, మీరు రైల్లో ప్రయాణం చేసేటప్పుడు మన పక్కవాడు నిలబడిన వాడు అడుగుతాడు, ఏమండి అందాకానని ప్రేమగా అడగట్లా మిమ్మల్ని, వీడు ఎప్పుడు దిగుతాడు రా బాబు అని. ఆ నిలబడిన వాడు ఈ కూర్చుని వాడు ఎప్పుడు లేస్తాడా అని ఎదురు చూస్తూ అడుగుతాడు. మనం ఎంత అభిమానంగా పలకరించాడండి అనుకోకర్లా. అదనమాట రహస్యం. కిటికీ ఏమిటంటే అక్కడ ఉన్నది. అలాగే దేవతలు కూడా ఇంతకాలం పరమేశ్వర కళ్యాణానికి ఎదురు చూడటంలో ముఖ్య ఉద్దేశ్యం ఆ పార్వతీ పరమేశ్వరులకి పుట్టే కొడుకు చేతిలోనే తారకాసురుడు తస్తాడు గనక, తారకాసుర సంహారం అయితేనే తాము సుఖంగా ఉంటాం గనక. అందుకని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అందుకని ఆ దేవతలను దృష్టిలో పెట్టుకుని ఈ పార్వతీదేవి కూడా ఇలా ప్రశ్నించిందట. ఏమని ప్రశ్నించింది అంటే, అభవా ఓ పరమేశ్వర, నాకు చాలా కాలంలో సందేహం పట్టుకున్నది. నీ కంఠమూలంబునందు తెలిసి కాననయ్యడు ఇది ఏమి కప్పు చెప్పు. చెప్పే ఇద్దరిలో మీకు కప్పు అంటే టీలు పోసుకునే కప్పు కాదు, నలుపు అని. ఓ నీలకంఠ, నీ కంఠంలో నలుపు ఒకటి కనపడుతోంది. శరీరం అంతా స్వచ్ఛంగా తెల్లగా ఉండి ఈ కంఠం మాత్రమే ఎందుకు నీలంగా ఉన్నది? ఈ విషయం నాకు తెలుసుకోవాలని కోరికగా ఉంది. అఖిల లోకాలకు ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి కలహారం వంటి ఆకారాన్ని ఇది. కంఠం మాత్రం నీలం, అందుకే నీలకంఠుడు అయ్యావు. అది కూడా నీకు అందమే, చక్కనైన వాళ్ళకి ఏమున్నది ఒక అందమే. అలాగే ఈ మచ్చ కూడా నీకు ఆనందం కలిగిస్తుంది. చంద్రుడిలో అసలు ఆ మచ్చ ఉంటేనే అందమాట. అలాగే నీ కంఠానికి నీలమే ఒక అందం. ఏమిటి కారణం అడిగిందిట. నీలకంఠుడు ఎందుకయ్యాడో ఆవిడికి తెలియక కాదు, ఈ నీలకంఠుడు ఎందుకయ్యాడో తెలిస్తే అసలు తారకాసురుడు ఎందుకు పుట్టాడో, అసలు తారకాసురుడు ఎవడో ఈ ఘట్టం బయటకు వస్తుంది, అందుకని అడిగింది ఆవిడ అని అడిగితే ఆయన శంభుడు శాంభవితో అన్నట్ట, ఓ పరమేశ్వరి, లోక కళ్యాణం కోసం నీవు అడిగిన ఈ ప్రశ్నకి సమాధానం చెబుతున్నాను విను. తారకోత్పత్తి, తారక సంహారానికి అవసరమయ్యే పుత్రోత్పత్తి, వీటన్నిటికీ ఆధారపడి ఉన్న కథ అది. ఈ దేవతలందరికీ బ్రహ్మదేవుడికి తెలిసేందుకు సవివరంగా చెబుతున్నా. మును జంభాసురు బాహు విక్రమ కళా ముద్ర విభాసురు గణదంభోళి నిశాత హేతి నిఖతిన్ ఖండిల్చి ఆఖండలుండనుమోదంబున దేవతల్ గొలువగా ఐరావణారూఢుడై ఘన మార్గంబున వచ్చిన ఆకమునకున్ గర్వంబ గర్వంబుగన్. పూర్వకాలంలో జంభుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు ఉండేవాడు, అందుకని వాడిని జంభాసురుడు అన్నారు. ధనువు యొక్క కుమారుడు వాడు, ధనువు సంతానం కాబట్టే రాక్షసులకి దానవులు అని పేరు వచ్చింది. ధనువు సంతానం దానవులు. ఆ ధనువుకి ఐదుగురు కొడుకులు ఉన్నారు. ఒకడు జంభుడు, రెండోవాడు తారకుడు, మూడోవాడు దంభుడు, నాలుగోవాడు హిరణ్యకశిపుని యొక్క తండ్రి కశ్యప ప్రజాపతికి సోదరుడైన మరీచుడు, తర్వాత ఐదోవాడు పాతాళ లోకంలో నివసించేటటువంటి కర్కోటకుడు అని పేరు కలిగిన వాడు. అంటే పావుల్లో కర్కోటకుడు కాదు, వీడి పేరు కర్కోటకుడు. ఈ ఐదుగురిలో పెద్దవాడు జంభుడు, రెండోవాడు తారకుడు. వీళ్ళిద్దరూ కూడా బ్రహ్మ వల్ల వరాలు పొందారు, చాలా గర్వించారు. అందులో పెద్దవాడైనటువంటి జంభాసురుడు విజృంభించి లోకాలన్నిటినీ ఆక్రమించుకున్నాడు. సుంభత్ యౌవనంలో సంరంభించి ఇంద్రుడి మీదకి దండయాత్రకు వచ్చాడు. అప్పుడు ఇంద్రుడు వాడితో 6 సంవత్సరాల కాలం ఘోరంగా యుద్ధం చేశాడట. 6 ఏళ్ళు జంభుడికి మన ఇంద్రుడికి మధ్య యుద్ధం జరిగింది. 6వ సంవత్సరం పూర్తయ్యాక దంభోళి అంటే వజ్రాయుధంతో ఆ జంభాసురుడిని చంపేశాడు ఇంద్రుడు. లోకమంతా కూడా ఆహా జంభుణ్ణి చంపాడు ఇంద్రుడు, ఇక ఇవాళ్ళ నుంచి జంభవైరి జంభారి అని పిలుస్తారు ఇన్ని అని పొగిడారు. ఆనందపడిపోయాడు. జంభుణ్ణి నా వజ్రంతో చంపిన మహావీరుని నాకు ముల్లోకాల్లో తిరుగులేదిక నాకు అనుకున్నాడు. అనుకుని మహాగర్వంతో దేవతలందరూ తన్ని కొడుస్తూ ఉండగా ఐరావతం మీదెక్కి ఆకాశ మార్గంలో స్వర్గలోకానికి తిరిగి వచ్చాడు ఆయన. అంటే పూర్వకాలంలో ఏంటంటే విజయం పొందిన తర్వాత వీధులంతా తిప్పేవారు. ఇప్పుడు పెళ్లి అయినప్పుడు జీప్ మీద టాపు లేని జీపుల్లోనో కారుల్లోనో ఎలా తిప్పుతున్నారో పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని, అలాగే విజయం పొందినవాడు తిప్పేవారట ఆ రోజుల్లో. మనవాడు కూడా ఇంద్రుడు గొప్ప విజయం పొందాడని ఆనందపడిపోయి వాళ్ళల్లో వాళ్ళు పొగిడేసుకుని ఎవరికి వాళ్లే తిప్పేశారు ఇన్ని. దేని మీద ఎక్కించి? ఐరావతం అని ఏనుగు మీద ఎక్కించి తిప్పారట. వీడు అకర్వ గర్వంతో నా అంత గొప్పవాడు లేడు అనుకున్నాడు. వెనకటి ఒక సామెత ఉంది, జహా పేటున రూఖ్ తహా రేయిండు మహారూఖ్ అని. వృక్షం లేకపోతే ఆవదం చెట్టే మహావృక్షం అక్కడ. అలాగే అక్కడ ఉన్న వాళ్ళలో వీడు ఒక్కడే గొప్ప వీరుడు, అందుకని ఆయన పొగిడారు. అప్పుడు గంధర్వులు, ఓ ఇంద్ర, 14 లోకాలకి పరిపాలకుడు నువ్వే, అసలు బ్రహ్మదేవుడు అంతటి వాడు నువ్వు లేకపోతే ఏం నడపగలరా? సృష్టి చేసి మాత్రం ఏం చేయగలడు? ఆ శివుడి పేరుకు తప్ప అసలు పరాక్రమవంతుడు నువ్వు. ఆ విష్ణుమూర్తి ఉన్నాడు, ఏదో అప్పుడప్పుడు కిందకి దిగుతూ ఉంటాడు తప్ప లోకాలకు అసలైన పరిపాలకుడు నువ్వే. వజ్రాయుధం పుచ్చుకుని నువ్వు ఒక్కసారి యుద్ధానికి వెళ్ళావంటే ఎంతటి కర్కోటకులైన రాక్షసుడైన గజగజ వణకి అటు ఇటు పారిపోవలసిందే. కల్పవృక్షం ఉన్నాయి, చింతామణి ఉన్నది, ఐరావతం ఉంది, ఉచ్చేశ్వరం అనే గుర్రం ఉంది, పెద్ద సుధర్మ అనే దేవసభ ఉన్నది. ఒకటేమిటి, నీకు లేని భోగం లేదు. నువ్వే చంద్రుడివి, నువ్వే ఇంద్రుడివి, నువ్వే గంధర్వుడివి, నువ్వే దేవతలు, నువ్వే బృహస్పతివి. అప్పప్ప, నీ తెలివితేటలు ఎవడుకున్నాయి? అసలు ఈ బృహస్పతి పేరుకి నీకు గురువు తప్ప ఈ గురువుని సరదాగా పెట్టుకున్నావు, నువ్వే తెలివైన వాడివి అని పొగిడేశారు ఆయన. మన వాళ్ళు ఏంటంటే, ఎవడి మీద కాస్త ప్రేమ కలిగితే రెత్తికెక్కించుకుంటారు. అసలు ఎవరికైనా ఉన్నదే లోకంలో, తేడా వస్తే వాడి డామని కింద బారేస్తారు. అందుకనే అవ్యవస్థిత చిత్తానం ప్రసాదోపి భయంకర, మనస్సు నిలకడగా లేకపోతే వాడి యొక్క ప్రేమ కూడా భయంకరము అన్నారు. వాడు మన గౌరవించిన ప్రమాదమే. ఇవాళ ఏమిరాని ప్రేమగా పదమే చెయ్యేస్తాడు, రేపు పొద్దున తేడా వస్తే దుమ్ము దులిపే సోదరు బారేస్తాడు. ఇలాంటి వాడి దగ్గర ఎక్కువ కాలం ఉండదు అన్నారు ప్రాచీనులు. ఎందుకంటే మనస్సు నిలకడలేదు వాడికి. ఈ క్షణం ప్రేమ, ఆ క్షణం కోపం. ఈ క్షణంలో ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, ఎప్పుడు ప్రేమ ద్వేషం కలుగుతుందో తెలియదు, ఎప్పుడు కోపమో, ఎప్పుడు తాపమో, ఎప్పుడు అనుకంపో తెలియనటువంటి వాడి దగ్గర ముళ్ళు కింద నీ ఉండే ఆకు లాంటిది జీవితం అన్నారు. అరిటాకుని పట్టుకెళ్ళి ముళ్ళు కింద పెట్టామనుకో, ఎప్పుడు అరిటాకు కలుగుతుందో, ఎప్పుడు చిల్లు పడుతుందో తెలియదు, అంచేత ప్రమాదం. అలాంటి వాళ్ళట భక్తులంతా కూడా ఆహాహాహా నెత్తి మీద పెట్టుకొని పెట్టుకుంటారు, నెత్తి మంచి కింద పారేయను పారవేస్తారు. వీళ్ళు అలాగే ఆ ఇంద్రుణ్ణి పొగుడుతున్నారట. అప్పుడు కరచల పారిజాతలతిక వన్న దేవత జంభవైరిపై మచ్చిక కోర్పగా నవసుమ ప్రకరం బుల వెల్పుటేటిలో విచ్చిన పైడి తామరల వెంబడి వచ్చిన కమ్మగాడుపులన్ మెచ్చుల రీతి కోకిల సమీరణ దీవనలిచ్చ నొప్పుగన్. ఆ సమయంలో పారిజాత పుష్పములను పట్టుకొచ్చింది వనదేవత. నందనవనానికి ఒక దేవత, ప్రతి చెట్టుకి దేవతలు ఉంటారండి, వృక్ష దేవతలు అంటారు. మొత్తం అడవికంతా కలిపి ఏడవికైనా ఒక దేవత ఉంటారు, వనదేవతలు అంటారు. ఆ వనదేవత పారిజాత పుష్పాలు ఈయన మీద జల్లింది. జల్లి, ఇంద్ర విజయంతో వచ్చిన నీకు శుభం కలిగిస్తూ పుష్పాలు జల్లుతున్నారు, స్వీకరించు అని గౌరవించింది. అప్పుడు ఈయన తనలో తాను పొంగిపోయి, ఓహో నేను నిజంగా గొప్పవాడిని కాబోలు, శివుడి కంటే, బ్రహ్మ కంటే, విష్ణువు కంటే, ఈ మిగతా దేవతల కంటే, అందరికంటే నా అంత గొప్పవాడు లేడు అనుకున్నట్టు పాప నిజంగా ఆయన తనలో తాను. పొగిడితే కొంతమంది తమను నిజంగా అంత గొప్పవాళ్ళు అనుకుంటారు. అందుకే చాలా చిరునవ్వు నవ్వమన్నారు. అయ్యా నాకు ఆ అనుభవం, అందుకని మీ అంత వాళ్ళ ఉపన్యాసం దంచేశారండి అన్నారు అనుకోండి, నవ్వు ఊరుకోవాలి. నిజంగా నా అంత గొప్పవాడు లేడు కాబోలు అనుకోవద్దు. ఆ మర్నాడు ఎవరినో వచ్చి చెత్తగా చీదేశారండి వాళ్ళు అన్నారు అనుకో, చిరునవ్వు నవ్వే ఊరుకోమన్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి కొంతమంది పొగిడితే మాత్రం నిజంగా ఆనందం కలుగుతుంది. ఇవాళ ఉదాహరణకి చెబుతా, ఆ రోజు నన్ను తీసుకొచ్చి ఆటో అతను ఉన్నాడు. అతను తిరిగి తీసుకెళ్ళడానికి వచ్చాడు రెండు మూడు సార్లు. ఇవాళ అతను వస్తూ అన్నాడు, అయ్యా నా జీవితంలో ఎప్పుడు ఉపన్యాసం వెళ్ళలేదండి, చివరిలో అరగంట ముందు వచ్చానండి, విన్నానండి, చాలా బాగుంది. ఏం జరిగిందండి తర్వాత అని అడుగుతున్నాడు ఆ కథ, పార్వతీ కళ్యాణ ఘట్టం. ఆటో డ్రైవర్ ఆనందంగా అడిగాడంటే నిజంగా అది భక్తితో అడిగింది, అతనికి కూడా అర్థమయ్యింది అంటే ఓహో అని ఆనందం కలుగుతుంది అన్నమాట. ఒక్కొక్కసారి అది ఆ వ్యక్తి యొక్క సంస్కారం. నీ దగ్గర పనిచేసే వాళ్ళని బట్టి నీ యొక్క యజమాని గొప్పతనం గుర్తించాలి అన్నారు. అంబికాకృష్ణ గారి యొక్క గొప్పతనం అదిగో ఆ డ్రైవర్ని బట్టి తెలిసిందనమాట. అంటే వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్కి కూడా ఈ ఉపన్యాసం మీద మక్కువ వచ్చిందిట, ఇంతవరకు ఎప్పుడు వినలేదు అన్నాడు అతను. అంతే, ఆ మర్నాడు పట్టుకొచ్చి చీటీ పట్టుకొచ్చి నాకు జాతకం చెప్పండి అని వచ్చి కూర్చున్నాడు. ఓహోహోహో, ఇలా ఆసక్తి కలుగుతూ ఉంటుందన్నమాట. ఇలా సామాన్యులైన వాళ్ళకు కూడా వినేటటువంటి అవకాశం కలిగింది, వాడికి ఆనందం కలిగిందంటే అది నిజంగా ఆనందించదగింది. ఇంతకీ ఎందుకు చెప్తానంటే, పారిజాత పుష్పాలు పట్టుకొచ్చిందట వనదేవత. ఆయన తాను గొప్పవాడిని అనుకున్నాడు ఇంద్రుడు. ఇంతలో మందాకిని ఆకాశికంగా కొన్ని జలాలు పట్టుకొచ్చింది, ఆయన మీద జల్లింది. ఆ సమయంలో ఇలా ఐరావతం మీద ఆనందంగా ఠీవిగా ఊరేగుతూ వస్తూ ఉన్నటువంటి ఆ ఇంద్రుణ్ణి చూచాడు ఎవరు, ఒక మహర్షి. ఆయన చాలా గొప్పవాడు, ఆయనకి ప్రత్యేకంగా క్వాలిఫికేషన్ ఉందట, ఎవరికీ లేదు. శాపాయుధుడు అన్నారు ఆయన్ని, కాళిదాసు ఆయనకి చెప్పాడు పేరేమని. ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివసోపాన తూళ్ళి చరణ. ద్వైపాయనుడు, శాపాయుధుడు మొదలైన వాళ్ల చేత నమస్కరింపబడే పాద పద్మములు కలదానా ఓ అమ్మ అని. అమ్మవారికి అలాంటి క్వాలిఫికేషన్. ఆ శాపాయుధుడు అంటే కోపం వస్తే ఆయన ఏం మాట్లాడతాడు అన్నమాట, శాపం పెట్టాడు ఇక ఏమాత్రం తిక్కరగిలినా సరే ఊ అంటాడు. ప్రతి చిన్నదానికి కోపమే ఆయనకి. కోపం వస్తే మనం తిట్టు ఊరుకుంటాం, ఆయన అలా కాదు, శపించేస్తాడట. ఓసారి ఓ పిల్లవాడు ఏడ్చేట, ఒరే నీ నోరు పడిపోవాలన్నట్టు, వెంటనే ఆ పిల్లాడికి నోరు పడిపోయింది. కోపం అన్నిటికీ చిన్నదానికి కోపం వచ్చేస్తుంది, తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది అనమాట ఆయన కోపం. అటువంటి వాడు ఆయన, ఆయననే దుర్వాసుడు అన్నారు. మహాకోపిష్టి ఆయన వస్తున్నట్టెంతలో ఈ ఐరావతం మీద వస్తున్న ఇంద్రుడికి ఎదురుగుండా, గిర్వాణాధిపు చెంగటం నిలిచే అక్షీణ ప్రభావాసుడు అంతర్వాణి స్తుత వాగ్విలాసుడు కృతద్వంద్వప్యుదాసుండు చిన్నిర్వాహ స్థిర యోగ వైభవ కళా నిత్యాదయోల్లాసుడు అద్వర్వాసుండు ప్రసూన మాల్య రుచిమద్దో పద్మ విన్యాసుడై. దేవతాధిపతి అయిన ఇంద్రుడికి ఎదురుగుండా వచ్చాడు, ఐరావతం మీద ఇంద్రుడు వస్తున్నాడు, సరిగ్గా ఎదురుగుండా వచ్చాడు. మహాప్రభావం కలిగిన వాడు, గొప్ప తపశ్శక్తి కలిగిన వాడు. లోపల ఆయనకి సరస్వతి పలికి పిలిస్తే పలుకుతుందిట, అందుకే సరస్వతి లోపల ఉంది కాబట్టి ఏమంటే అవుతుంది. పండితుడు ఏదన్నా అంటే ఎందుకు జరుగుతుందంటే లోపల అతన్ని పలికించేది సరస్వతి, అందుకే సరస్వతి చాలా ప్రమాదమైందన్నారు. ఈవిడ ఉన్నప్పుడు అవతల వాడి కోపం తెప్పించరాదన్నారు. గబుక్కుని వాక్శుద్ధి కలిగిన వాళ్ళు, ఎన్నో పురాణాలు చదువుకున్న వాళ్ళు కదా, ఏదన్నా అంటే జరుగుతుంది, అందుకని వాడిని కోపగించరాదు అన్నారు. ఈయన లోపల పెరిగినటువంటి జ్ఞానం కలవాడు, అసలు ద్వంద్వాతీతుడు ఆయన, హృదయ మధ్యంలో నిరంతరం జగన్మాతని ఆరాధించే మహానుభావుడు. ఏంటి మణిద్వీపంలోకి వెళ్ళగలిగేవాట, డైరెక్ట్ ఎంట్రన్స్ అనమాట ఈయనకి. కొన్ని కొన్ని చోట్లకి అందరూ వెళ్ళడానికి వీల, ఇంద్రుణ్ణి చింతామణి పీఠం దగ్గరికి వెళ్ళాలంటే ఆపేస్తారట గుమ్మం దగ్గర, కానీ దుర్వాసుని వెళ్ళనిస్తారట. ఎందుకని, ఋషులంటే గౌరవం అట అమ్మవారి యొక్క పీఠంలో వాళ్ళకి. మహాప్రభువుని కూడా రానివారు, కానీ ఋషుల్ని మాత్రం రానిస్తారన్నమాట. అదిగో అటువంటి వాడు ఈయన. నిత్య దయ కూడా కలిగిన వాడు, ఎంత దయ ఉందో అంత ముక్కోపి, అది ఆయనలో ఉన్న గొప్ప గొడవ. ఎంతో ప్రేమ ఉంటుంది దయ, అంత కోపము ఉంటుంది. ఈ రెండు ఉన్నవాడు అటువంటి దూర్వాసుడు, చేతులు రెండింటికి పుష్పముల మాలలు ధరించి, కప్పు మీద రుద్రాక్షలు ధరించి, విభూతి రేఖలు పెట్టుకుని, మధ్యలో పెద్ద బొట్టు పెట్టుకుని వస్తున్నట్టు టీవీగా. ఆయన అలా వస్తూ ఉంటే ఆయనకి బ్రహ్మలోచ అని పేరు కలిగినటువంటి ఒక అప్సరస దారిలో ఎదురయ్యింది. ఎదురయ్యి ఆ అప్సరస పేరు బ్రహ్మలోచ, ఓ దండ పట్టుకొచ్చింది. ఏమి దండదిట? పారిజాత పుష్పములతో అల్లినటువంటి దండ. ఆ పవిత్రమైన మాల పట్టుకొచ్చి ఆయన చేతిలో పెట్టిందిట. పెట్టి, మహానుభావ ఋషీశ్వర, అప్సర స్త్రీని నేను, నేను ఏం చేసినా ఇంద్రుడి కోసం చేస్తా, మొదటిసారిగా మహర్షి అయిన నిన్ను చూచి అభిమానం కలిగి దండిస్తున్నాను, స్వీకరించండి అందుట. అది ఆయన చేతితో పుచ్చుకున్నాడు. ధరించచ్చుగా ధరించలా, పాపం ఈ అప్సరస ఎంతో అమాయకంగా ప్రేమగా ఇచ్చింది, ఈ దండను నేరుగా ధరించడం అని చెప్పి ముందు అప్సరసని దీవించాడు. అమ్మాయి నీకు సమస్త శుభాలు కలుగుతాయి, నా తపశ్శక్తి నిన్ను ఎప్పుడు కాపాడుతుందని వరం ఇచ్చాడు, ఈ దండ ఎవరికిద్దాం అని ఆలోచిస్తూ వచ్చాట. విజయం పొందాడు, జంభాసురుణ్ణి చంపాడు, అటువంటి దంభోళిధారి అయినటువంటి ఇంద్రుడికి ఇద్దాం ఇది అనుకున్నాడు. అందుకని ఆ దండ పుచ్చుకుని వస్తున్నట్ట ఈయన ఐరావతం మీద ఇంద్రుడు సరిగ్గా ఎదురయ్యాడు. అప్పుడు దుర్వాసుడు ఆశీర్వాదం ఇచ్చి, ఇంద్ర రాక్షసంహారం చేసిన నీకు విజయం కలుగుగాక, ఇదిగో నీకు నేనేమి ఇస్తున్నాను, అందరూ రత్నాలు కానుకలిస్తే నేను మాత్రం నీకు పువ్వులు దండిస్తున్నానని చేశాట. మామూలు వాళ్ళకి ఆయనకి తేడా ఏంటంటే, ఆయన తన చేత్తో ఏమిస్తే వాడికి అవసరానికి అక్షయం అవుతుంది. ఇప్పుడు రుక్మిణీదేవి తనకి వివాహ సందేశం తీసుకొచ్చినటువంటి కృష్ణుడి వెంట పెట్టుకొచ్చిన అగ్నిజ్యోతులుడికి రెండు చేతులు మాత్రం జోడించి దండం పెట్టింది. ఏమందట, మహాత్మ నువ్వు నాకు ఎంతో ఉపకారం చేసావు, కృష్ణుడికి నా ప్రేమ సందేశాన్ని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు, కానీ ఇందుకు ప్రతిగా నేను నీకేం చేయలేను, దండం మాత్రం పెడతానండి. ఈయన కూడా అలాగే నీకు దండ మాత్రమే ఇస్తానన్నాడు. దీంట్లో ఏమిటంటే, ఆవిడ లక్ష్మీదేవి ఆదిలక్ష్మి రుక్మిణంటే ఆవిడ దండం పెడుతున్నాను అనగానే ఆ అగ్ని జ్యోతనుడికి వచ్చి పడిపోయాయి. ఏమిటి, లక్షల కోట్ల ఇళ్ళ దైత్యంతో నిండిపోయాయి. అలాగే ఈ దుర్వాసుడు పూలమాలు ఇచ్చేదారు, ఆ పూలమాల ధరించుంటే ఇంద్రుడు గొప్ప ఐశ్వర్యవంతుడవుతాడనమాట. ఆ శక్తి అందులో ఉంది, వాళ్ళు మహాత్ములు ఇస్తున్నారు కనుక. అయితే ఈ మధ్య కాలంలో ఈ పురాణాలు విన్నటువంటి భక్తులు, నీవు నేర్పిన విజయ నీరజాక్ష అని చెప్పేసి నన్ను ఒక ఊళ్ళో ఒక 2 నెలల పాటు చెప్పించారు భాగవతం. అయిన తర్వాత, మహాత్మ మీ ఇలాంటి వాళ్ళకి ఏమిస్తాం, 2 చేతులు జోడిస్తాం, వెళ్ళిపోండి అన్నారు నన్ను. ఆవిడ రుక్మిణీదేవి కనుక దండం పెడితే ఆయనకు ఐశ్వర్యం వచ్చింది, వీళ్ళు చేతులు జోడిస్తే నాకేం రాలా,
అని చేత ఆ పని మాత్రం మీరు చేయకండి.
మీరు రుక్మిణి స్థాయి మీకు లేదు, ఆ రుక్మిణీదేవి దగ్గర ఉండే అగ్నిజ్యోతనుడి స్థాయి నాకు లేదు కనుక. ఈయన ఈ పుష్పమాలు ఇవ్వగానే ధరించితే వెళ్ళ చాలా బాగుండేది, ధరించలేదట ఈయన. ధరించగా ఏం చేశాడు? అహంకారం, గర్వం. అందుకని విజయ కర్వాటోపంతో కన్ను మిన్ను కానడు ఈ సునాశీరుడు. ఒక్కసారి ఏం చేశాట, ఈ ఋషి ఒక సామాన్యుడు నాకు దండెవ్వడం నేను వేసుకోవడమా అని దాన్ని బట్టి ఐరావతం యొక్క మెడలో వేశాట. ఐరావతం మెడలో వేయగానే ఐరావతం మెడ చుట్టూతో ఎప్పుడు తుమ్మెదలుంటాయి. ఈ ఏనుగు కుంభస్థలం నుంచి వచ్చే మదజలం అంటే ఆ చెమట నీరంటే తుమ్మెదలకు ఇష్టం, అందుకని తుమ్మెదలు చెంచెం అంటాయి. అందున ఈ పుష్పమాల పడగానే ఈ పువ్వులలో ఉండే తేనె తాగడానికి తుమ్మెదలు విపరీతంగా వచ్చి చెంకారం చేసి నానాబాధ పెట్టేయట. దాంతో ఏనుక్కి తట్టుకోలేక విసిగెత్తి తొండంతో ఈ దండ తీసి నేలన వేసేసి ఒక్క తొక్కు తొక్కేసింది, ఎడంకలతో రాసేసింది. హక్కున మండిపోయాడు దుర్వాసుడు, ఆగ్రహించాడు. ఓరి ఇంద్ర, నీకెంత అహంకారం రా, విజయ గర్వంతో కన్ను మిన్ను కానని మదాంధుడా, మూర్ఖుడా. నీవు ఐశ్వర్యాన్ని నమ్ముకున్నావు, అందుకే ఇంతటి ధిక్కారం చేసావు. నేను సహిస్తానా? నేను ప్రేమగా ఆప్యాయంగా ఇచ్చినటువంటి దండను నేల మీద పారేశావు, నా దండైతే పర్వాలేదు. భక్తితో బ్రహ్మలో చేరే అప్సరస ఇచ్చిన మాల ఇది. ఈ మాలకి ఈ విధమైన అహంకారంతో పాడి చేయడం నేను తట్టుకోలేను. మూర్ఖుడా, నీ ఐశ్వర్యం మొత్తం సమస్తం ఏమైపోవాలి? ఓరి మదంధ అహల్యాచార త్రిలోకాధిరాజ్య జాతమగున అహంకారం బాయితి మమ్ముంజీరికి కైకొనక ఇట్లు చేయుట వల్లం. ఓరి మూర్ఖుడా, మదాంధుడా, అహల్యాచారుడా, త్రిలోకమును పాలిస్తున్నాననే గర్వం ఇది. ఈ అహంకారంతో మమ్మల్ని లెక్క చెయ్యలేదు కదా, దీనికి ప్రతిగా ఏం చేస్తావు? నీ సర్వనాశనాన్ని కోరుకున్నావు నువ్వు. నేను దీవించి చెయ్యెత్తిచ్చినటువంటి పుష్పమాలిక శిరస్సు మీద ధరించవలసిన దాన్ని ఏనుగు మెడలో వేస్తావా? క్రోధంబు కోపం ఎందుకు మహర్షి అనొచ్చు నువ్వు? మిగతా వాళ్ళకి నాకు చిన్న తేడా ఉంది. కోపం ఇతరులకు తపస్సుని పాడి చేస్తుంది, బాధ కలిగిస్తుంది. నాకు మాత్రం ఇతరులను చెప్పించినట్టునే నా తపశక్తి పెరుగుతుంది. అగ్నికి మామూలుగా నీళ్లు పోస్తే ఆరిపోతుంది, కానీ దావాగ్నికి మాత్రం నీళ్లు పోస్తే మరింత పెరుగుతూ ఉంటుంది. అలాగే బడవాగ్ని సముద్రంలో పుట్టే అగ్నికి నీరు ఇంకా పెరగడానికి కారణమవుతుంది. సముద్రంలో అగ్ని పుడుతుందండి, బడవాగ్ని అంటారు. ఈ సముద్రంలో పుట్టే అగ్ని వల్లే మనకి ఈ తుఫాన్లు, పెనుగంపలు, ఈ అల్పపీడనాలు అన్నమాట. అటువంటి అగ్నికి కెరటం పెరిగే కొద్దీ పెరుగుతుంది, తగ్గదు. అలాగే నేను చెప్పించే కొద్దీ నా తపశక్తి పెరుగుతుంది. ఇదిగో నీ అఖిల స్త్రీ నశించిపోగాక నీ ఐశ్వర్యమంతా ఏ ఏనుగు మీద ఎక్కేవో ఆ ఏనుగు నీ ఉచ్చైశ్రవం, నీ కల్పవృక్షం, నీ చింతామణి, నీ పీఠం, నీ సభ అంతా అయిపోయి నువ్వు ముష్టితుదురుగుదువుగాక వీధుల్లో పడి. నన్ను తిరస్కరించితి మనంబున నిల్చుక భీతి లేక వేగనులగా అనవైతి మత గర్వ వికార దురాగ్రహైక సంపన్నుని రాజ్యలక్ష్మికి నపాయముగల్గక ఎట్లు నుండు. నీ అన్ని సువస్తు జాతములు అంబుధిలో బడుగా తలక్ష్మితోన్. ఓరి, నీ మనస్సుకి నిలకడలేదు, అటు ఇటు తిరిగే వాళ్ళకి నిలకడలేనట్లుగా. ఆ మనస్సులో నిలకడలేక నన్ను ధిక్కరించి ఈ విధమైనటువంటి అహంకారంతో భీతి లేక ధిక్కరించినటువంటి అహంకారానికి దురాగ్రహానికి తగిన ఫలితం అనుభవించు. నీ రాజ్యలక్ష్మి నశించాలి. నీ మొత్తము సమస్త వస్తువులు కూడా అంబుధిలో బడుగాత లక్ష్మితో, విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవితో కలిసి మన సముద్రంలో పడిపోగాక. మధ్యలో ఆయనకు వచ్చిందిట ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందని అలా అయింది పరిస్థితి అనమాట. మధ్యలో విష్ణుమూర్తికి అసరెట్టాడు ఈయన. లక్ష్మీదేవితో పాటుగా ఇవన్నీ సముద్రంలో కలిసిపోగాక, చంద్రుడు కూడా పోగాక. ఎక్కడ ఇందిర ఉంటే అక్కడే పదార్థాలు ఉంటాయి. ఎందుకని లక్ష్మిని చెప్పిస్తున్నట్టయినా? లక్ష్మీదేవి కనుక విష్ణువు దగ్గర ఉందనుకోండి, అప్పుడు నీ వస్తువులు కూడా మళ్ళీ నీ దగ్గరే ఉంటాయి. కాబట్టి అసలు ఆ విష్ణువే ఇంతటి మూలకారకుడు. నీకు సోదరుడై ఉపేంద్రుడై తన భార్య లక్ష్మిని నీ దగ్గర అట్టే పెట్టాడు. అంచేత అసలు ఇదంతా శాపం ఆయనకు కూడా తగలాలి. అంచేత లక్ష్మి ఉందంటే భూలోకంలో కానీ ఆకాశంలో కానీ ఎక్కడైనా మళ్ళీ సంపదలు నీకు వస్తాయి. ముందు లక్ష్మి సముద్రంలో పడిపోగాక నీ ఉచ్చైశ్రం, ఐరావతం, అప్సరసలు, కల్పవృక్షం ఇవన్నీ అమృతంలో పడిపోవాలి, అమృత సముద్రంలో. ఆ కామధేనువు పడిపోవాలి, తారకాధీశ్వరుడు అంటే చంద్రుడు కూడా పడిపోవాలి, చింతామణియును చింతామణి కూడా పడిపోవాలి అని పలికి దుర్వాసుడు ఈ విధంగా అన్ని వస్తువుల్ని చెప్పించేసి అంతర్ధానమైపోయాడు. యతిపతి శాపాక్షరములు శతమకునకు అసహ్య హృదయ శల్యములైయన్ మతి తలప పూజ్య పూజా వ్యతిక్రమము సర్వకార్య హరమగుగాదే. యతిపతి మునీశ్వరుడు ఆయన, ఆయన శాపాక్షరాలతో వీడి హృదయంలో దుఃఖం బయలుదేరింది. మహాత్ములను చూచిన వెంటనే ఎవరు పూజ్యులో ఎవరు అపూజ్యులో కనిపెట్టి వాళ్ళకి తగిన విధంగా నడుచుకోవాలి. తన నగరానికి వచ్చినటువంటి ఒక పండితుణ్ణి జ్ఞానిని అవమానించాడు, ఆ అపాయానికి గురైపోయాడు. అంచేత పొరపాటున కూడా జ్ఞానులను అవమానించరాదు, మహాత్ములకు బాధ కలిగించకూడదు. ఆ బాధ ఎప్పుడో ఒకప్పుడు వాడిని నాశనం చేస్తుంది. మౌని యొక్క శాపాగ్నితో దంతహ్యమానుడయ్యాడు. ఏడుపు ముఖంతో ఇంటికి వచ్చి చూచాట. క్రమేపీ రోజు గడిచే కొద్దీ ఏమైపోయింది, ఒక్క రోజులో పోలేదని మొత్తం ఇస్తాను అంతా. సిరి ఎలా వచ్చిందో అలాగే పోతుంది అన్నట్టుగా రోజు రోజుకి క్షీణించిపోయింది అండి ఆయనకి. ఆశ్చర్యకరంగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సమయం వచ్చినప్పుడు కాలం బాగుంటే అల్లతో మొదలు పెడితే మహాపండితుడు అవుతాడు, రూపాయితో మొదలుపెట్టి లక్షలు కోట్లు సంపాదించగలుగుతాడు. అలా పోగాలం వచ్చినప్పుడు కూడా క్రమేపీ పోయి మళ్ళీ యథాప్రకార స్థితికి వచ్చేస్తుంది. కాలోహి దురతిక్రమ అన్నాడు ఇక్కడ వేదవ్యాసుడు. కాలాన్ని ఎవడూ దాటలేటండి, అది అటువంటి భయంకరమైనది. రంభాదులకు అప్సరస్స రోజాక్షులు పదునాలుగు జాతులు పడిరి వార్తి. సంతాన తరుపారి జాతాది కుజములు మున్నీటి నీటిలో మునిగిపోయే ఐరావణము చింతారత్నమున్ కూలే ఉచ్చైశ్రవంబుతో ఉదదిలోన కామదుగ్ధే నువ్వు కాదంబరియుదాను అమృత కుంభ సమేతమబ్ధిబడియే ఇమ్మహా వస్తువుల గూడి ఇందురేఖ మున్నుగా దుగ్ధమయ మహాంభోధిచ్చే బ్రహ్మముని ఘోర శాప ప్రభావయుక్తి ప్రథమ దిక్పాలు త్రైలోక్య భవ్యలక్ష్మి. ఎంత చిత్రం! కన్ను మూసి కన్ను తెరిచేలోగా రంభాది అప్సర స్త్రీలు 14 జాతులు వాళ్ళట అప్సరసులు మొత్తం, వీళ్ళందరూ సముద్రంలో పడిపోయారట, అదృశ్యమైపోయారట. ఏ కోరిక కోరితే ఆ కోరిక తీర్చేటటువంటి పారిజాత వృక్షం, కల్పవృక్షం అమాంతంగా వచ్చి పాల సముద్రంలో పడిపోయి మునిగిపోయిందట. ఐరావతం అనే ఏనుగు మహావిజయానికి మూలకారకం, అటువంటి ఏనుగు పడిపోయిందట. చింతామణి అంటే చింతించితే కోరితే ఆ కోరిక తీర్చే మణి అన్నమాట అది, అది వెళ్ళి సముద్రంలో ఉచ్చైశ్రవంతో పాటులో పాలమున్నీటిలో పడిపోయిందట. పితికితే చాలు కోరిన కోరికలనే కురిసేదట పాల రూపంలో, అటువంటి కామధేనువు సురభి ఆవిడ వెళ్ళిపోయిందట. తర్వాత అమృత కుండ అమృత భాండం అది వెళ్ళిపోయి పడిపోయిందట సముద్రంలో. ఈ మహావస్తువులతో పాటుగా చంద్రబింబం ఢామ్మని పడిపోయిందట. ఆకాశంలో ఎగలేడు చంద్రుడు నక్షత్రాధిపతి, 27 నక్షత్రాలు విడిపోయాయట. ఏది అశ్విని భరణి కృతిగా మొదలైనటువంటి నక్షత్రాలు కూడా కలిసిపోయాడు సముద్రంలో. బ్రహ్మముని మహాత్ముడు బ్రహ్మ మానసపుత్రుడు దుర్వాసుడు, ఆయన శాపంతో ఇంతెందుకు అష్టదిక్పాలకులు సముద్రంలో డామ్మన్నారట కొంతమంది. ఇక ముల్లోకాలకి మూల కారణమైన నారాయణుని యొక్క వక్షస్థలం మీద ఎడమవేపున నివసించేటటువంటి లక్ష్మీదేవి రివ్వున వచ్చి పడిపోయిందట సముద్రంలో, మాదీయమైపోయిందట. అది ఆ విధంగా చూస్తూ ఉంటే మహానుభావుడు అయ్యవారి నట్టిల్లో తయారైంది ఇంద్రుడి యొక్క స్వర్గలోకం కూడా. అందుకే ఏం చెప్పారు, ఒక్కసారి మన జీవితంలో ఎప్పుడూ కూడా సంపాదన సంపాదించినటువంటిది పోకుండా ఉండడానికి పండితుల్ని జ్ఞానుల్ని ఇంటికి పిలిచి వీలునప్పుడు వారి కాలు ఇంట్లో పెట్టేలా చేయమన్నారు. వాళ్ళ అరికాల కింద ఉండే దుమ్ము పట్టడం వల్ల 10 తరాల పాటు మళ్ళీ ఆ సంపదలకు కాపలా అవుతుందటండి. అందుకే పూర్వం మన వాళ్ళు ఎందుకు పిలిచేవారు, మహర్షుల్ని తపస్సువేదుల్ని చదువుకున్న వాళ్ళని పురాణవేత్తల్ని ఈ వేద పండితుల్ని ఇంటికి ఎందుకు పిలిచేవారంటే వీళ్ళ రాక వల్ల వీళ్ళ అరికాల కింద ఉండే దుమ్ము ఇంట్లో పడుతుందట. ఇది పడితే అందులో ఏ పండితుడి యొక్క పాదం ఎటువంటిదో తెలియదు, అటువంటి మహాత్ముల్లో ఒక్కడి కాలి పడితే చాలట. ఆ దుమ్ము వల్ల మళ్ళీ 10 తరాల పాటు ఐశ్వర్యం పోదట, కదలదట, చిక్కు చెదరదట, పెరుగుతుంది కానీ తరగదట. అందుకే 18 పురాణాలు చదువుకున్న సూతుణ్ణి అలాగే వ్రాసిన వ్యాసుణ్ణి సుకుణ్ణి, ఆ తర్వాత వచ్చే మరీచి, అత్రి మొదలైన ఋషుల్ని, ఆ తర్వాత నిన్నగాక మొన్న కూడా 17వ ఆ మహాత్ముడైనటువంటి ఎవరైనా శతావధాని మాడభూషి వెంకటాచార్యుల్ని వీళ్ళందరినీ ఇంటికి పిలిపించేవారటండి పూర్వం. క్రమేపీ మనం ఇళ్ళకి పండితుల్ని పిలవం. ఒకవేళ ఎవడైనా వచ్చినా వాడి ఇంట్లోకి వస్తే వాడి కాపీ ఇవ్వాలేమోనని అయ్యో వెళ్ళిరండి అంటూ ఉంటున్నాం. కాలం అలా మారిపోయింది, బిజీ లైఫ్ అయిపోయింది. అంతకంటే ఏం లేదు, మరొకటి గుమ్మం దగ్గర నుంచే సమాధానం చెప్పి పంపే రోజులు. ఎవరైనా కాలికి బిల్లు కొడితే ఆ పడంగా వీడు లోపలికి వస్తే వీడికి మళ్ళీ ఆ కాఫీ ఇవ్వాలి, సేవ చేయాలి, ఎందుకు వచ్చింది. అలా కాదు, వీలున్నంత వరకు జ్ఞానులు ఇంటికి పిలవండి, అడుగు పెట్టనివ్వండి ఒక్కసారి. సరే, ఇంత చెప్పొచ్చేది ఏమిటంటే, మొత్తం మహాత్ముని యొక్క శాపానికి ఐశ్వర్యం అంతా పోయింది, అయ్యవారి నట్టిల్ అయింది. దివ్యమణి లేక, అప్సర స్త్రీలు లేక, అమృత కుంభాదులకు పదార్థములు లేక, ఉక్కె వడిగుండే బహుకాలమొప్పు దరిగి విగత లక్ష్మీ విలాసమై వెల్పు వీడు. ఎంత విచిత్రం! దివ్యమణి లేదు, అప్సర స్త్రీలు లేరు, అమృతమయమైన పాండాలు లేవు, లక్ష్మి లేదు, పాడుబడినట్టున్నది ఇంద్రుని వీడు. దారుణ క్షామం పుట్టింది. దేవతలకి తిండి అమృతం, అది లేదు. పోని కల్పవృక్షం ఉన్నప్పుడు పళ్ళుండేవి, ఆ కల్పవృక్ష ఫలాలు అవి లేవు, మలమల మాడిపోయారు. యజ్ఞాలు చేసేవాళ్ళు లేరు భూలోకంలో. ఈ విధంగా ఆహార పదార్థాలు లేక, ఐశ్వర్యాలు లేక, దారుణమైన క్షామం అనుభవించి కడుపులు మాడి దేవతలు అలోలక్షణ, బాబోయ్ తిండి, బాబోయ్ ఐశ్వర్యం, బాబోయ్ అని గోలెత్తారట. ఆకలి బాధ దేవతలకైనా ఒకటే, మనుషులకైనా ఒకటే, కోటీశ్వరుడికైనా ఒకటే, సామాన్యులకైనా ఒకటే. అక్కడ మాత్రం అందరికీ భగవంతుడు సమానంగా పెట్టాట. తినే తిండిలో తేడా తప్ప ఆకలి దేవుడైన ఇంద్రుడికి ఒకటేటండి. ఈ విధంగా బృందారకాది దేవతలందరూ అమ్మవారు లక్ష్మీదేవి తొలగితే అపార దారిద్ర్య అంధకార మగ్నులై భయపడిపోయి హాటక గర్భుని దగ్గరికి వెళ్ళారు. ఇంద్రుడిని వెంట పెట్టుకుని ఎవరు, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడ్డారు. మహాత్మా క్షమించమన్నారు. ఆయన నవ్వాడు. అయ్యిందా, ఈ ఇంద్రుడి గర్వం అణిగిపోయిందా, మహానుభావుడు దేవముని అయిన దుర్వాసుని యొక్క శాపానికి గురయ్యాడు, అటువంటి మహాత్ముడిని అవమానించాడు, అవమానానికి తగిన ఫలితాన్ని అనుభవించావు కదరా ఇంద్రా, ఇప్పటికైనా మించిపోయింది లేదు జీవితంలో, ఇది దృష్టిలో పెట్టుకో. అహంకారం పదం ఎన్నిసార్లు చెప్పినా ఒకటేనండి ఆ ఇంద్రుడికి, ఇంద్రుడికి కదా మనకు కూడా అంతే. ఇంద్రుడంటే మనమే జీవాత్మరం, అందరికీ ఇంతే. అనుభవాలు అవుతాయి, మళ్ళీ మొదలవుతూ ఉంటాం. ఆ దెబ్బ తగిలినప్పుడు ఇంకెప్పుడు అనుకుంటాం జాగ్రత్తగా ఉండాలండి. నేను కూడా అంతే, ఒకేసారి డబ్బులు పెట్టేదో కొనేయడం, ఇంకెప్పుడు డబ్బులు ఖర్చు పెట్టకూడదు అనుకోవడం, మళ్ళీ మామూలే ఇంకోసారి వెళ్ళడం. ఇవన్నీ ఎంత పండితుడికైనా ఒకటి, ఎంత సామాన్యుడికైనా ఒకటి. అంచేత బుద్ధి మాత్రం తాత్కాలికంగా చెప్పేటండి, ఎందుకు నాయన ఇలాంటి పని చేసావు, ఇంకెప్పుడు అహంకారం పొందకు. కానీ ఇప్పుడు మనం చేయగలిగింది ఏమున్నది, వెడదాన్నాడు పరమేశ్వరుడి దగ్గరికి వెడదాం అని అందరూ కలిసి ఆ మహాత్ముడైనటువంటి శివుని దగ్గరికి వెళ్ళారట. జయ పార్వతీ మనోహరా, జయ పరమానంద, జయ నిశాకరమౌళి, జయ భూమి సలిల పావక వియదనలార్కేందు హోత్రు విలసితమూర్తి. ఓ పార్వతీ మనోహర, పరమానంద స్వరూప మహాత్మా, భూమి అగ్ని జలం సమస్తాన్ని సృష్టించిన వాడివి, త్రినేత్రుడివి. ఇవాళ నీ కన్నుల్లో ఓ కన్ను మాయమైపోయింది, నీకేమన్నా తెలుస్తుందా? చంద్రుడు లేడు, నీకేమైనా అర్థమైందా? నీ పైన ఉండే అలంకారం ఏది ఒకసారి చూసుకో, ఆయన లేడు. అటువంటి చంద్రుడు ఎందుకు మాయమయ్యాడో తెలుసుండి కూడా మిన్న కూరుకోవడం న్యాయమా? త్రిభువన భవనారంభములకు మూలకారకుడివి మహాత్మా, మహాసౌందర్యవంతుడివి నువ్వు, తెల్లని శరీరం కలిగిన వాడివి. దివసము అవసాన సంధ్యల్లో నువ్వు నృత్యం చేస్తావు, అందుకే సంధ్యానుటుడు అన్నారు, ధూర్జటి అన్నారు నిన్ను మహాత్మా. తాండవ నృత్య ప్రియ పరమేశ్వర, తరుణ హిమకిరణ రేఖాభరణాసుర నిగురమకుట భాసుర రత్న స్ఫురణా పరిచయ రంజిత చరణ నిరుపాధికాపి సంశ్రుతి కరుణ అజర అవ్యయ అనపాయ అప్రమేయ ఆద్య అనవద్య వేద విద్యాభివంద్య నిర్మలాకార నిర్ద్వంద్వ నిరుపమాన నిత్య నిజభక్త వైకుంఠ తే నమోస్తు. ఓ పరమేశ్వర, నీ విభూతులన్నీ ఎంతని వర్ణించగలం, నీకు నమస్కారం. అని రకరకాలుగా చెప్పిన తర్వాత, మహాత్మా మా ఐశ్వర్యం పోయింది, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు, మీరేం చేయమంటే చేస్తాం. నాయనలారా, పరమేశ్వరుడు అన్నట్ట సముద్రంలో కలిశాయి మీ సంపదలన్నీ, కాబట్టి తిరిగి సముద్రాన్ని మధించడం ఒక్కటే మార్గం. సముద్ర మధనం చేయడం అనేది ఒక గొప్ప మహత్తర కార్యక్రమం. ఇంతటి మహత్తర కార్యక్రమానికి వెళ్ళాలంటే త్రిమూర్తులు ముగ్గురిని కలిపి ఒకేసారి ఆరాధించాలి. త్రిమూర్తి ఆరాధన చెయ్యని వాడు సముద్ర మధనం చేయడానికి అర్హుడు కాడు. కాబట్టి నాయనలారా, నన్ను, బ్రహ్మని, విష్ణువుని పక్కన పక్కన నిలబెట్టి ఒకేసారి ఆరాధించండి అనగానే వెంటనే దేవతలు ఆ విష్ణువుని, బ్రహ్మని, శివుణ్ణి ముగ్గురిని నిలబెట్టారు. నిలబెట్టి వాళ్ళ పాదాలను పవిత్ర జలాలతో కడిగారు. ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకున్నారు. అద్భుతమైనటువంటి త్రిమూర్తుల యొక్క దేవనములు పుచ్చుకున్నారు, సేకరించారు. అలా సేకరించిన తర్వాత అప్పుడు పరమేశ్వరుడు అన్నట్ట, ఓ దేవతలారా, ఆరసాతల మగ్నయ్యు మునుంగని మద్దరాత్రి ఇంద్రం భుమంత ఎష్టి, మీకు ఇప్పుడు ఆనతిస్తున్నాను, సముద్ర మదనం చెయ్యండి. సముద్రం మదించడం అంటే ఇంట్లో కొండలో పెరుగు మదించడమా? ఎలక్ట్రిక్ మిషన్లు వచ్చినట్టుగా అవి పెట్టేసి టిక్కుని పెరుగు చిలుక్కోవడమా? కాదే, మహాసముద్రం. ఈ సముద్రంలో కూడా ములగకుండా ఉండాలి అంటే పెద్ద కవ్వం కావాలి. ఏమిటది? మందర పర్వతాన్ని కవ్వం చేసుకోండి. ఇక మందర పర్వతం కవ్వమైతే తాడు కావద్దు. తాడు అంటే మామూలు తాడు సరిపోతాయా? బజార్లో ఆర్డర్ ఇచ్చే చాంతాళ్ళు ఎన్నైనా మోకులు చాలవు. కాబట్టి సర్వ సర్వం సహా సంభృతి ప్రవణుండు దంద శోక స్వామి తరువుతాడు. నా మెడలో ఆభరణం, సమస్త భూమండలాన్ని మొయ్యగలిగే శక్తి ఉన్నటువంటి వాడు ఆదిశేషునికి తమ్ముడైన వాసుకి గారిని కవ్వంకి తాడు చేసుకోండి. ఇక అడుగున మొయ్యడానికి అవసరాన్ని బట్టి నేను, విష్ణువు సహకారం చేస్తాం. ఓ పక్కన ఇంద్రాది దేవతలు మొయ్యండి, మరో పక్కన బలిచక్రవర్తి, జంభాసురుడి తమ్ముడైనటువంటి తారకాసురుడు మొదలైన వాళ్ళు సహకారం చేస్తారు. బ్రహ్మ, నేను, హరి ముగ్గురం కలిసి కార్యాన్ని రక్షిస్తాం అనగానే ఇంద్రుడు అన్నట్ట, ఇప్పుడే కదండి ఈ మధ్యకాలంలోనే మహా అయితే 1 or 2 weeks అయింది, జంభాసురుడిని చంపేశా, వాడి తమ్ముడు తారకుడి దగ్గరికి వెళ్ళి తారకా తారకా సహకారం చెయ్యి కవ్వం చిలకడానికంటే వాడిని డొక్క చీరేస్తాడేమో, ఏం చేయమంటారనగానే, పిచ్చివాడా, శత్రుత్వం మిత్రత్వం అవసరాన్ని బట్టి ఉంటుంది. రాజకీయవేత్తలైన వాళ్ళకి ఎవడు శాశ్వత శత్రువు, ఎవడు శాశ్వత మిత్రువు, వీళ్ళందరూ పురాణాలు చదివే ఉంటారు ఈ రాజకీయవేత్తలు కూడా. అందుకే టీం అని కొట్టేసుకుంటారు, పార్టీలోంచి వెళ్ళిపోతారు, మళ్ళీ మర్నాడు కలిసిపోతారు, బాయ్ బాయ్, మనం వెర్రివాడం అయిపోతాం అనమాట. అలాగా నాయనలారా, వాడు శత్రువు కాదు, వెళ్ళండి, బలి చక్రవర్తికి ఒప్పించండి, బలి కొంచెం బుద్ధిమంతుడు, ఆయన్ని తీసుకుని తారకుడి దగ్గరికి వెళ్ళండి, ఒప్పుకుంటారు. ఎందుకంటే ఉత్తిని అయితే ఒప్పుకోరు. సముద్రంలో వచ్చిన వస్తువులన్నీ 50-50 అని చెప్పండి, చరిసహం తీసుకుందామనగానే ఆశ కొద్దీ ఒప్పుకుంటారు. డబ్బు ఆశ చూపిస్తే ఎంతటి పని అన్నా చేస్తారు, అది రహస్యం నాయనలారా. వాళ్ళు ఒకవేళ ఒప్పుకోలేదనుకో మొత్తం మీకే ఇచ్చేస్తాం, ఏదో కాస్త తప్పానండి, ఒప్పుకుంటారు. అమృతం ఆశ చూపించండి, అమృతం తాగితే జరామరణములకు అతీతులు అవుతాం. అంచేత ఈ విషయం వినగానే రాక్షసులు అంగీకరిస్తారు. వెళ్ళండి, మీరు బుద్ధిమంతులు, అందులో ఇంద్రుడికి రాజకీయం ఒకళ్ళు చెప్పక్కర్లా, భూలోకంలో ఉండేటటువంటి సమస్త రాజకీయవేత్తల్ని చంపి పుట్టిన వాడు వాడు, వాడికి నేను చెప్పాలా, వెళ్ళు నాయన అనగానే ఈ ఇంద్రాది దేవతలు ఇదే నిశ్చయం అనుకున్నారు, బయలుదేరారు. బలి చక్రవర్తిని తారకాసురుడి దగ్గరికి వెళ్ళారు. మహాత్ములారా, సముద్రం చిలుకుదాం, అన్నీ సిద్ధమయ్యాయి. చిలకాలంటే ఒకవేపు కవ్వానికి మేము, ఒకవేపు మీరు ఉండాం, ఉండి తాడు చెరోవేపు పట్టుకు చిలుకుదాం అనగానే ముందు వాళ్ళు ఆ ఇవి అన్నారట, కాదు కాదు, సర్గం మొదలైనటువంటి లోకాల్లో ఉండే ఈ వస్తువులు మళ్ళీ తిరిగి పుడతాయి సముద్రంలో, మీకు ఏమి ఇష్టం అవి ఇస్తాం, సగం మీకు సగం మాకు అనగానే బలి అన్నట్ట, సగం సగం అని కాదు, నాకు ఇష్టమైన ముఖ్యమైనవి నేను తీసుకుంటా, నేను తీసుకోగా మా రాక్షసులకి పంచగా మిగిలినవి ఏమైనా అంటే మీరు తీసుకోండి అన్నట్టు. ఏ మీకు ఇష్టం కానివి ఉన్నాయి, అన్నీ మీరే పుచ్చేసుకుంటారని మనసులో భావించాడు ఇంద్రుడు. అయినప్పటికీ ప్రస్తుతం కార్యక్రమం పూర్తవ్వాలి, ఏమైనా సరే గెలుపు కావాలి అంచేత తర్వాత చూద్దాం, ఆ తర్వాత అవసరమైతే డొక్క చీరి మడివి లాక్కోలేకపోతావా, ముందు పని అయిపోవడం కావాలనుకుని అలాగే మీకు ఇష్టమైన మీరు తీసుకోండి అని అంగీకరింపజేశాడు. అక్కడి నుంచి బయలుదేరారట బలి మొదలైనటువంటి రాక్షసులు, అలాగే ఇంద్రాది దేవతలు బయలుదేరి
కాంచు మందర శైలము మృదు తటి గండోపల శ్రేణికా చల్చల్ నిర్జర వేణిక ఘుమ ఘుమ స్పాయ దిశ గోళము పంచాస్య స్ఫుట కంఠ నాళనినత ప్రధ్వస్త సుండాలము సంచారాలస కిన్నరి శతలతా సంచన్న హింతాలము.
వెళ్ళారు. వెళ్ళి మహాద్భుతమైన పర్వతం అనేక వృక్షాలతో ఉన్నది, పెద్ద పెద్ద గండశిలలతో ఉన్నది. ఆ పెద్ద చెట్లు కూడా దూరం చూస్తే నాచు పెట్టిందా పర్వతానికి అన్నట్టుగా ఉన్నాయటండి. మీరు ఎప్పుడైనా చూడండి, దూరం చూస్తే కొండలు నాచు అన్నట్టుగా కనబడతాయి పచ్చగా, దగ్గరికి వెళ్తే తెలిస్తే పెద్ద పెద్ద చెట్లు. ఆ వృక్షములే నాచులాగా అనిపిస్తున్నాయి. అటువంటి పెద్ద పర్వత శ్రేణిని ఆ మందర పర్వతాన్ని చూచారు. అంతేనా, దాని మీద వేలాది ఏనుగులు తిరుగుతాయట, మహాత్ములు కిన్నరులు తిరుగుతూ ఉంటారట. అటువంటి మహాపర్వతాన్ని చెరోవేపుని వెళ్ళి పీకేశారట, పీకిలా ఎత్తారట రాక్షసులు దేవతలు కలిసి. ఆ పర్వతాన్ని ఎత్తేసరికి బరువు తట్టుకోలేక ఠామని పడిపోయిందట పర్వతం, కింద పడి నలిగిపోయారట. బాబోయ్ బాబోయ్ అని ఏడ్చారట. కొందరు రాక్షసులు చచ్చారట కూడా. ఆ అడుగును పడి చేతులు కాళ్ళు నడ్డి వంగిపోయి కొంతమందికి నూతన ప్రసాద్ గారి పరిస్థితి ఏర్పడిపోయింది కూడా. అయినప్పటికీ కూడా లేవలేక ఏడుస్తున్న వాళ్ళందరూ మొరబెట్టుకున్నారు. అప్పుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు శ్రీమన్నారాయణుడు. ఓహో దేవతల్లారా, కూతలు పెట్టకండి, రాక్షసుల్లారా బాధపడకండి, మిమ్మల్ని రక్షిస్తున్నానేనని ఇంతమంది కలిసి ఎత్తలేక కింద మీద పారేసుకున్నటువంటి ఆ పర్వతాన్ని ఎడంచేత్తో అలా పట్టుకుని లేపేశారటండి. అందుకే ఆయన్ని శ్రీమన్నారాయణమూర్తి అన్నారు. ఈ దేవతలంతా గెంజుకు తెస్తున్నారు అంత కింద గంట నుంచి ఈ రాక్షసులను. అటువంటి పర్వతాన్ని ఏదో నేను ఈ పండు ఎత్తినంత తేలిక ఎత్తేసి గరుత్మంతుడి వీపు మీద పెట్టాట. నాయన గరుడా దీన్ని తీసుకుపో సముద్రంలోకి వెయ్యి అన్నట్ట. ఆ మయ బతికామని దేవతలందరూ ఆయనకి దండం పెట్టారట. రాక్షసులు కూడా తప్పక దండం పెట్టారట. నిజానికి విష్ణువుకి దండం పెట్టడం వాడికి ఇష్టంలా, తప్పక దండం పెట్టారు. అప్పటి నుంచి దీన్ని పట్టుకెళ్ళి మహాత్ముడు ఆ సముద్రంలో వేయించాడు పంచజింజ శంఖాన్ని పూరించుకుంటూ శ్రీమన్నారాయణుడు. ఆ తర్వాత మిగతా దేవతలు రాక్షసులు అక్కడికి చేరారు. సముద్రంలో ఆ పర్వతాన్ని వేశారు. ఇక పిలిపించారు వాసుకిని. నాయన వాసుకి, ఆ పర్వతానికి తాడు కావాలి, నువ్వు నీతో ఈ పని ఉన్నది మాకు, తాడుగా కవ్వపు తాడుగా రమ్మన్నారట. ఆయన అన్నాడు, ఏమయ్యా ఎంతలోకి అయితే మాత్రం బయటకొచ్చి నన్ను తాడు చేస్తూ ఉంటారు, ఆ పర్వతాన్ని చుట్టి ఇటు ఇటు రబ్బ చేసేస్తూ ఉంటే నా బాడీ ఏమైపోతుంది, దాన్ని రబ్బర్ అనుకున్నారా, సాగిపోవడానికి చచ్చిపోతాను బాబోయ్ నా వల్ల కాదన్నట. నీకేం పర్వాలేదు, నువ్వు ఏం కాకుండా వరాలు ఇస్తాం, ఆ తర్వాత బాబా బాబు నీకు అమృతంలో వాటా ఇస్తాం, మృత్యువు లేని జీవితం ఇప్పిస్తాం, ఆ శ్రీ పరమేశ్వరుడు యొక్క మెడలో శాశ్వతంగా కంఠహారంగా ఉంది కానీ ఎన్నో రకాలుగా బతిమాలారు, అవి ఇస్తాం ఇవి ఇస్తాం అన్నారు. చివరికి పొగిడినందుకు ఎక్కువ లొంగెట్టిన లంచం కంటే పొగడ్తకు లొంగెట్టండి. ఎక్కడైనా లోకంలో పెద్ద గొడవ ఏంటంటే లక్ష రూపాయలకు లొంగని వాడు కూడా ముఖస్థుతికి లొంగచ్చు. అంచేత ఈయన కూడా లొంగిపోయాడు పొగడ్తకి. చివరికి ఆయన పట్టుకొచ్చారు, తాడు కింద వేశారు. కాస్త రాజకీయవేత్తలు దేవతలు తెలివైన వాళ్ళు, రాక్షసులకి ఈ బలమే కానీ ఈ బలం లేదు, బాహుబలమే కానీ బుర్రబలం తక్కువ, బుద్ధి బలం. అందుకని ఇంద్రుడు టెక్నిక్గా ఏం చేసేట, మేము తలకాయ పట్టుకుంటాం అన్నట్ట. వెంటనే ఈ రాక్షసులకు బుద్ధి లేదన్నారుగా ముందే, మీరు తల పట్టుకోవడం ఏమిటి, మేము తోక పట్టుకోవడం ఏంటి, తలంటే శ్రేష్ఠత, తోకంటే కాళ్ళు పట్టుకోవడంతో సమానం, మాకే తలకాయ ఇవ్వండి, మేము గొప్పవాళ్ళం అన్నారట. అసలు దేవతలకు కావాల్సింది అదే, అమ్మాయి అయితే మీ ఇష్టం, మీరు ఏది పట్టుకుంటే అది పట్టుకుంటాను, తలకాయ వాళ్ళకి ఇచ్చి తోక వీళ్ళు పట్టుకున్నారట. దేవతలు ఎందుకు ఇబ్బంది చేశారంటే ఈ చిరికేటప్పుడు ఈ పావు నొట్టు నుంచి విషం గక్కుతాడు తట్టుకోలేక, బాధ కదండి మరి నలిపేస్తుంటే శరీరం పట్టుకుని తాళ్ళలేగా, అందుకని విషం గక్కితే ఆ విషానికి రాక్షసులు తస్తారు మనం బతుకుతాం, వాడు చావాలంటే ముందు మీరు తలకాయ పట్టుకుంటే పట్టుకోరు వాళ్ళు, వీళ్ళు ఏది చేస్తే దానికి వ్యతిరేకం చేస్తారు, అందుకని ముందు మేము తలకాయ పట్టుకుంటాం అన్నారట. అదనమాట. ఆ విధంగా రాక్షసుల్ని తెలివితేటలతో తలకాయ అప్పగించి వీళ్ళు తోక కట్టుకున్నారు. ఇక అంగదాభరణం బులందు కేలిల్ చిన్న వజ్రాల కీలన వదలకుండా వక్షస్థలం బునవై చిన్న నవకంపు తులసి దండకు వాడు దోపకుండా. దేవతలు ఇంత కూడా అలిసిపోవడంలా తోకవేపు ఉండడం వల్ల, తోకవేపు ఎప్పుడు కూడా బరువు ఉండదు. మిషన్ కూడా చూడండి, ఇంట్లో టెక్నిక్ అనమాట. మిషన్ పట్టుకోమన్నారంటే మనం ఎవరన్నా హెడ్ వేపు ఉన్నవాడిమో మనం పట్టుకోకూడదట, అవతల వాడికి అవడకని అట్టగట్టేయమన్నారు. యువతల వైపు పట్టుకుంటే కొంచెం తేలిగ్గా ఉంటుంది, మా ఇంట్లో అలాగే పడతాను నేను. అలాగా ఆ తోకంతానేమో వీళ్ళు పట్టుకున్నారు, బరువు అంతా రాక్షసులకు ఇచ్చేశారు, వీళ్ళు మెడలో వేసుకున్న దండ వాడటం లేదట, బట్టలు ఏమవడం లేదట, పాపం రాక్షసులు మాత్రం ఆ తలకాయ బరువుని పట్టుకోలేక హా హా అని నీరసపడిపోతున్నారట మాటి మాటికి. ఈలోపు ఆ పావు రొట్టు నుంచి విషం కక్కేస్తూ ఉంటే కొంతమంది పాప రాక్షసులు బూడిదైపోతున్నారు. అయినా పట్టుదల వాళ్ళకి, చచ్చిన పర్లు తలకాయ పట్టుకోవాలి, పట్టుకున్నారు. ఇలా జరుగుతూ ఉంటే హఠాత్తుగా పర్వతం కాస్త పాతాళానికి దిగిపోయింది, సముద్రంలో మునిగిపోవడం మొదలెట్టింది. అలా మునిగిపోతూ ఉంటే బాబోయని గోలబెట్టారు మళ్ళీ దేవతలు. ఓహో దేవతలారా, బాధపడకండి, నేనున్నానని మళ్ళీ వచ్చాడు శ్రీమన్నారాయణ స్వామి వారు. వచ్చి అమాంతంగా పెద్ద కచ్చపాకారం ధరించాడు తాబేలుగా. ఆ వీపు మీద చిప్ప మీద పర్వతాన్ని ఎత్తాట. వీళ్ళు ఇలా తిప్పుతూ ఉంటే పర్వతాన్ని ఆ వీపు దొరతీరినట్టుందిటండి ఆయనకి. ఆయన కాబట్టి అది ఇంకోళ్ళు ఎవడనైతే పచ్చలైపోతారు ఆయనకి సరదాగా అలా గోకినట్టుందనమాట. చక్కగా తేట తీరి క్షమింపజేయలేకపోయిందట. అలా పర్వతం మీద మోశాడు ఆయన కచ్చపాకారం ధరించి. ఇక మహాధాత్రీధరాన్ని ఆ మహానుభావుడు ఒక్కసారిగా తన వీపు మీద ఎత్తగానే బ్రహ్మానందం చెందారు. ఆ సమయంలో మళ్ళీ పెద్ద విఘ్నం కలుగుతోంది. ఏమిటా విఘ్నం? ఇప్పట్టు ఒక్కసారి దేవతలకి మొత్తం చేతులన్నీ కూడా ఎముకల సొందులు ఊడిపోయి తట్టుకోలేక సముద్రంలో పడిపోయారట. ఈ చేతుల్లో ఈ కీళ్ళు బయటకు వచ్చేసాయి, భుజములకు వీటికి మధ్య నుండి ఎముకలు బయటకు వచ్చేసాయట, తట్టుకోలేక ఆ పర్వతాన్ని చిలకలేక. ఒక్కసారి అందరూ పడిపోయారు, గొల్లును గోలబెట్టిపోయారు. మళ్ళీ శ్రీమన్నారాయణ మూర్తిని పిలిచారు. ఏమిటి మహాత్మా, మా చేతులకి మధ్యలో ఉండే కనెక్షన్లు ఊడిపోతున్నాయి, బాహుసంధువులు ఊడిపోతున్నాయి, మేము పని ప్రారంభించిన వేళా విశేషం ముహూర్తంలో ఏమైనా తేడా ఉందా? ఒక్కొక్కప్పుడు ఏ పని మొదలెట్టినా పని అవ్వదు. పర్వతం పట్టుకొస్తుంటే నలిగిపోయాం, ఓసారి అడుగులు పడి నడుములు విరిగి ఏదో నువ్వు పట్టుకొచ్చి సముద్రంలో వేసావు, మళ్ళీ పర్వతం మునిగిపోతుంటే కచ్చపాకారంతో ఎత్తావు, మళ్ళీ మా చేతులు ఊడిపోతున్నాయి, ఏమిటి ఇలా అయితే మేము ఎలా చిరుగుతామంటే, అప్పుడు ఆయన అన్నట్ట, దేవతలారా మీరు చిన్న పొరపాటు చేశారు. ఏమిటా పొరపాటు? ఏ పని మొదలు పెట్టినా సరే విఘ్నేశ్వరుణ్ణి స్తోత్రం చేసి మొదలెట్టాలి, విఘ్నాధిపతిని. మీరేం చేశారు? ఐసర మధ్యాన్ని మా త్రిమూర్తులు కొలిచి ఊరుకున్నారు. మీకు ఎవరన్నా చెప్పాలా గణాధిపతుడిని పూజ చేయకుండా మిగతా వాళ్ళకి పూజ చేయరాదని తెలియదా? ఈ మాత్రం జ్ఞానం మీకు తెలియదా? మహాగణాధిపతిని వదిలిపెట్టేశారు. ఆయన మహాత్ముడు. అఖిల కార్య సమారంభనాదులందు పూజనీయుడు కావున బుద్ధి దల్లచి విఘ్ననాయకు నంబోది వేల మీద సురలు అసురులు కొలువుడి పరమ భక్తి. దేవతల్లారా, రాక్షసుల్లారా, అఖిల కార్యక్రమము ప్రారంభించే ముందు అందరికీ పూజ్యుడు, పరమ పూజ్యుడు, సంపూజ్యుడు గణాధిపతి ఆయన్ని ప్రార్థించాలి. అటువంటి గణాధిపతిని విడిచి విఘ్నేశ్వరుణ్ణి ఈ సముద్రం మీద ఏదో పెద్ద మీరు చిలకడానికి బయలుదేరారు, అందుకే ఈ విఘ్నాలు. విఘ్నేశ్వరుడికి పూజ చేయండి భక్తితో, చేస్తామంటే తోలు మీ చేతులు మీకు అతుక్కుంటాయి అనగానే వాళ్ళందరూ, ఓ విఘ్నేశ్వర బాబు 1000 విఘ్నాలు కలిగించు బాబు, మేము తట్టుకోలేం, మమ్మల్ని అనుగ్రహించమన్నారట. అలా అన్నారో లేదో చేతులు అతుక్కున్నాయట. ఈ కథ మీరు ఎక్కడ వినుండరు, సముద్ర మదనంలో ఇలా వచ్చింది. అన్నీ విచిత్రం, బ్రహ్మాండ పురాణం అంటే. ఇంకా చాలా చిత్రమైన కథలు ఉన్నాయండి. చివరి 10 రోజుల్లో అనుకుంటా మనకు వస్తుంది బహుశా లలితాదేవి యొక్క భండాసుర వధ కథ, అవి కూడా అది అంతే చదువుతుంటే విచిత్రం అనమాట, చాలా చిత్రం. ఆ వెంటనే విఘ్నేశ్వరుడు అక్కడ 8 నేత్రాలతో పంచముఖుడై 5 ముఖాలకి కేవలం 8 కళ్ళే ఉన్నాయట. విచిత్రాకారుడై పెద్ద రూపంతో ప్రత్యక్షమయ్యాడు. అసలు విఘ్నేశ్వరుడు యొక్క సృష్టి అలా ఆరంభమైంది, అంత పార్వతీదేవి పిండితో చేయడం తర్వాత కదా. ఈ విఘ్నేశ్వరుడు మరొక అవతారం అనమాట అది. అసలు విఘ్నేశ్వరుడికి 5 రకాల అవతారాలు చెప్పారు పద్మపురాణంలో. విఘ్నేశ్వరుడు మహాగణాధిపతి, కల్పంలో మూలస్వరూపుడు ఆయన. ఆ తర్వాత ఆయన 2వ జన్మలో ఆ పార్వతీదేవి యొక్క పుత్రుడయ్యాడు. 3వ జన్మలో ఇదిగో ఇప్పుడు వీళ్ళు కొలిచినప్పుడు 8 నేత్రాలతో ప్రత్యక్షమవుతాడు. 4వ జన్మలో పిండితో విగ్రహాన్ని చేయడం, మళ్ళీ ఆ తలకాయ ఖండించడం, అప్పుడు విఘ్నేశ్వరుడు మళ్ళీ రావడం, ఇలా 5 రకాల జన్మలు చెప్పారు పద్మపురాణంలో. ఇది ఇందులో ఈయనకి 3వ అవతారం అన్నమాట. ఈ అవతారంలో ఆ విఘ్నేశ్వరుడు 8 నేత్రాలతో పంచముఖుడై గజభక్తుడై ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు వాళ్ళందరూ కలిసి ఆ విఘ్నేశ్వరుని తీసుకెళ్ళి ఆ పాలసముద్రం ఒడ్డున ఉండేటటువంటి సైకతస్థల ఇసుక మీద కూర్చోబెట్టారట. క్షీరాంభో నిధి సైకత స్థలమునన్ సింహాసనారూఢుగా హేరంబుల్ హేరంబుల్ హరనందను నిలిపి ప్రత్యేకంబ దేవాసురుల్ గారామారగనాచరించిరి అభిషేకంబు ఉల్లసత్కస్తూరి సౌరభవాసితంబుల నదీతోయంబుల తోరమై. ఆ పాలసముద్రం ఒడ్డున ఉండే ఇసుక స్థలం మీద ఓ అద్భుతమైన సింహాసనం పెట్టారటండి. అక్కడికి తీసుకొచ్చారట. ఆ హేరంబుండి గణాధిపతిని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఓ పార్వతీనందన, ప్రియనందన, హరనందన కూర్చో అని ప్రత్యేకంగా దేవతల వైపున, మళ్ళీ రాక్షసుల వైపున అక్కడ మళ్ళీ కలిసి కూర్చోరు, సెపరేటే. ఎవరిది వారి వినాయక చవితి వస్తే ఈ వీధిలో వాళ్ళు ఆ వీధిలోనే, ఆ వీధిలో వాళ్ళు ఆ వీధిలోనే, ఎవరికి వాళ్ళే పెట్టేసుకుంటారట విగ్రహాలు. మనం చూస్తున్నాంగా అవతల వాళ్ళ మీద పోటీగా వీడి మైకి ఎడతాడు, వాడికి పోటీగా వీడి మైకి పెడతాడు. ఈ రెండు మైకులు ఢీం ఢీం అనమాట, యువతల వారిది వినపడదు, అవతల వాడిది వినపడదు. ఆ రోజుల్లో దేవతలు రాక్షసులు మొట్టమొదటి ఇలాంటి గొడవ మొదలెట్టారు. వర్గ పోరాటం వాళ్ళ దగ్గర నుంచే వచ్చింది అసలు నన్ను అడిగితే. ఈ విధంగా సెపరేట్గా చెరువు పక్కన కూర్చుని అభిషేకం చేశారు. పాల సముద్రం నీళ్లతోటేమో దేవతలు, గంగాజలంతో రాక్షసులు హేరంబుణ్ణి అర్చించారట. ఓం గణానా అంతా అని ఎత్తుకున్నారట, ఎత్తుకుని అభిషేకం చేశారట, గంధం సమర్పించారట, కస్తూరి అర్పించారట, రకరకాల పుష్పాలు ఇచ్చారట, షోడసోపచారాలు చేశారట, ఆయనకి ఇష్టమైన వెలగపళ్ళు, మారేడు పళ్ళు, నేరేడు పళ్ళు పెట్టుకొచ్చి అప్పగించారట. అభిషేక అనంతరమున యవరాజాస్యునకి కట్టనిచ్చిరి అతిథి ప్రభవులు దితి తనూజులు అభినవ దివ్యాంబరములు నాభరణములు. అభిషేకం పూర్తయింది. స్వామివారికి మంచి పట్టు వస్త్రాలు పట్టుకొచ్చారట, మెరిసిపోయే పట్టు వస్త్రాలు. ఎవడు ఏది కట్టుకుంటాడో ఆ బట్టలు పెట్టమన్నారు శాస్త్రంలో. ఎప్పుడు ఎక్కువగా ఏది కట్టుకుంటే అది, విఘ్నేశ్వరుడికి ఏమి ఇష్టమో ఆ బట్టలే పెట్టారట. ఇప్పుడు ఏదో ఉపన్యాసం అయ్యాక నేను పంచి కట్టను కదా, అందరూ పట్టుకొచ్చి నాకు పంచే కడితే ఒత్తప్పుడు ప్యాంట్లు కట్టుకునేవాడు ఏమైపోతాడు. కాబట్టి ఏంటంటే జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఉపన్యాసాలు పూర్తయిన నెలలు అయిన తర్వాత మంచి ప్యాంటు షర్టు పెడతారనమాట. అలాగే గణేశ్వరుడికి కూడా వాళ్ళు ఏం చేశారటండి, ఆయనకి అర్హమైన కట్టుకోవడానికి తగినటువంటి పట్టు వస్త్రాలు ఇచ్చారట. ఏమి కట్టుకుంటాడో అవి ఇచ్చారటండి. ఆ తర్వాత దివ్యమైన ఆభరణములు కూడా ఇచ్చారట. కుంకుమ, అగరువత్తులు ఇక్కడ కూడా స్పెషల్గా చెప్పారు, అగరత్తులు ఆనాడే వెలిగించారట. కుంకుమ అగరు మృగనాభి పంకములను గంధకర్పూర నిహార కర్దమముల అలది రమరాసురులు భక్తి అతిశయిల్ల భవుని పట్టికి పసిడి కుంభముల పట్టి. కుంకుమ వేశారు, ప్రత్యేకంగా అగురు ధూపములతో ఆయనకి పూజ చేశారు, కస్తూరి అద్దారు, గంధమిచ్చారు, పచ్చకర్పూరము మొదలైన వెలిగించారు. తర్వాత స్వామివారిని పసిడి కుంభ జలంతో కలశ స్వాగతం అంటారు చూడండి, కలశం ఇచ్చారా స్వాగతం అంటారు, ఆ కలశ స్వాగతం కూడా ఇచ్చారు. ఇంకా నివేదనలు చేశారటండి, ఎంత బాగుంటాయో ఆ నివేదనలు. ఉండ్రాలు నూటిడి పుండ్రేక్షులు, ఒక్కొక్కటి వందేసి చొప్పున ఉండ్రాళ్ళు పెట్టారట ఆయనకి. తర్వాత నామాల చెరుకు పెట్టారట, తేనె పట్టుకొచ్చి పెట్టారట, అక్కడ అరటి పళ్ళు పెట్టారట, బూరెలు చేశారటండి. తర్వాత మంచి కమ్మగా కాచినటువంటి నెయ్యి, ఎక్కువ కాచే కొద్దీ నెయ్యికి టేస్ట్ ఎక్కువ ఉంటుంది, అటువంటి నెయ్యి పట్టుకొచ్చారట. పెసరపప్పు, అందులో కాస్త బెల్లం కలిపి పెట్టారట. పాలు పట్టుకొచ్చారట, ఆవు పాలు. ఇక పెరుగు పైన మేగడలు అట్టు తట్టేసింది అనమాట, అటువంటి మేగడ పెరుగు పట్టుకొచ్చారట. కొంతమంది ఇళ్లలో పెరుగు వేస్తారు, ఆ చెయ్యి వదులుచుకోవడానికి మనం ఆ సబీనా పౌడర్ వాడాల్సి వస్తుంది అనమాట, అంత బాగుంటుంది పెరుగు. మరి కొంతమంది ఎందుకు వచ్చిందిరా పోయినా పిలిచే దిక్కుమాలని అన్నట్టుగా చక్కగా పోస్తారు. గంగాజలం ఎక్కువగానున్ను, అందులో పెరుగు బిళ్ళ తక్కువగానున్ను. ఓ గిరంబులు, రకరకాల ఆహార పదార్థాలు పెట్టారు. పాయసాన్నంబులు, పాయసం. అసలు ఈ పురాణంలో ఈ వ్యాసుడు అస్తమాటు పాయసం గురించి చూతాడు, అసలు వ్యాసుడికి కూడా ఇష్టమేమో తెలియదు ఈ పాయసం అంటే, నాకు ఇష్టమే. ఆ పాయసాన్నం పెట్టారట, బాగా పానకం పోసేసారటండి ఆయనకి. అలాగా నాళికే రంపు బొండాలు, కొబ్బరి బొండాలు పట్టుకొచ్చారు, పానకములు పానకాలు పోసారట, మేగడ పెట్టారటండి. అప్పుడే అలా పైన తీసిన మేగడు ఉంటుంది పెరుగు మెత్తి, ఆ మేగడు ఉంటుంది, అది తిన్నవాడిది అదృష్టం అన్నారు. నవనీత పిండ ఖండములు, వెన్న ముద్దలు పెట్టారట ఇక్కడ. కుడుములు, కుడుములు కూడా పెట్టారట. కుడుము వేరు, ఉండ్రాళ్ళు వేరు. ఉండ్రాళ్ళు అంటే వినాయక చవితి చేసేటటువంటి ఆ ముద్దలు. కుడుము అంటే ఆవిరి మీద వేస్తారు పైన, అదనమాట. లడ్డుబొంబులు, మిఠాయి ఉండలు కూడా చేశారటండి. చక్కిలాలు, చక్కిలాలు చేశారట. మోరుండలు, తర్వాత మండంబు చలిమిడి. మండం చలిమిడి అంటే ఏంటంటే పచ్చి చలిమిడి తింటే అరగదు, అందుకని పానకం కింద చేసి దాని ఏంటంటారు ఉడకబెట్టి చేస్తారే చలివిడి, చేప చలివిడి, ఆ చలివిడి ఏదో అంట నాకు గుర్తులేదు, అది మండపు చలివిడి అంటారు అనమాట. బెల్లం బాగా పాకం పట్టిన తర్వాత అందులో వేస్తారు. ఈ చలివిడి చాలా బాగుంటుంది, పచ్చి చలివిడి పెట్టారు కడుపు నొప్పి వస్తుంది, అంచేది ఎవరైనా నివేదన పెట్టేటప్పుడు స్వామివారికి సాధ్యమైనంత వరకు వీరున్నంత వరకు ఇటువంటి తెలివిడి కూడా చేయమన్నారు. వినాయక చవితి మాత్రం రోజు మాత్రం పచ్చి తెలివిడి తీయాలి. ఇది వినాయక చవితి పూజ కాదు, కార్య విగ్రహం కలగకుండా చేసే పూజ. అప్పుడు ఉడకబెట్టిన చలివేడి. మిగతా వినాయక చవితి పూజల్లో మాత్రం తప్పనిసరిగా పచ్చి చలివేడి పెట్టాలి. ఆ తర్వాత పప్పులు పెట్టారట రకరకాలుగా. ఈ విధముగా భక్ష్య చోష్య లేహ్యాదులన్నీ బహుపదార్థము బులర్పించి ప్రణతులైరి అనేక పదార్థాలు ఆయనకు అర్పించారు, నమస్కారం చేశారు. దేవతలు రాక్షసులు ఆ విఘ్నపతికి దుగ్ధ పాధోతి మందన ఉద్యోగ వేళ పాల సముద్రం చిలికేందుకు ముందుగా ఇన్ని చేశారట. ఇట్లు షోడసోపచారంబులం పూజించి దేవాసురులు విఘ్న నాయకుని ఇట్లని స్తుతించిరి. ఈ విధంగా 16 పూజలు షోడసోపచారాలు చేశారు. షోడసోపచారాలు అంటే మీకు తెలుసు కదా, ధ్యాన ఆవాహన సింహాసన పానీయాలు, తర్వాత అంటే పానీయాలు మొత్తం వరస పెట్టి వచ్చేస్తాయన్నమాట. ఏంటి, పానీయం సమర్పయామి, ఆచమనం సమర్పయామి, అర్ఘ్యము, పాద్యము, స్నానము, వస్త్రము, ఆభరణము, గంధము, తర్వాత పుష్పములు, తర్వాత ఏమో ధూపం, దీపం, నైవేద్యం, నేరాజనం, ఇవన్నీ వచ్చేస్తాయి. ఈ 16 పూజలు చేశాక ఇలా స్తోత్రం చేశారు. పరమ పవిత్రమైన ఈ దండకాన్ని భక్తి శ్రద్ధలతో వినండి. జయ జయ జగదేక రక్షామణి దేవ చూడామణి శ్రేణి సోణ ప్రభాజాల బాల తపస్మేర పాదారవింద ముకుంద ప్రియ ఇందుధారి కటస్యంది దానాంబుధారాధునీ ధోరణీగా కౌతూహలాయత్తమత్తత్రేపాంగన గాన సంగీత రంగీకృత స్వాంత దంతావళాస్య సమస్య త్రిలోకైకవస్య అవస్యాయ శైలాత్మజా ధర్మ సంతాన సంతాన కల్పద్రు పుష్పావతంసాయ సారోరు సంసార మాయాంధకార హృతి ప్రక్రియ భాస్కర కోటి భాస్వం నిరాఘాట దేహ ప్రభాభాసర దేవ హేరంబ లంబోదర ఏకదంత మహాకాయ సంతప్త కార్త స్వరాభ విశాలాక్ష మౌంజీధర నాగయజ్ఞోపవీత సమన్వీత కృష్ణాజిన ఆఖువాహ కుఠారాయుధ విఘ్నరాజ గణాధ్యక్ష కారుణ్యలీలా కటాక్షంబునల్మంబు వీక్షించి రక్షింపుమి క్షీరవారాసిని మందరక్ష్మాధర స్వామి కవ్వంబుగా ఈ భుజంగాధినాథుండు సూత్రంబుగా కచ్చపాధీసుడు ఆధార పీఠంబుగా సర్వ దివ్యౌషధి వల్లులం వైచి నానా పదార్థంబులం వెన్నులం పంచుకో కోరియున్నారమి కార్యమే విఘ్నమం వందకుండంగ ఏ విక్రియం జందకిష్టార్థ సంసిద్ధులంగై కొనుంగాక నీ ఆద్య సర్వేశ సర్వాత్మక నిర్వికల్ప నిరీహ నిరాంత నిరాటంక నిశ్చంక ఓంకారమూర్తి ఓంకారమూర్తి నమస్తే 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 నమః ఓ మహాత్మా, ఓ జగదేక రక్షామణి, లోకాలు రక్షించడంలోని అంత గొప్పవాడు లేడు. దేవతల్లో చూడామణి వంటి వాడివి. సమస్తమైనటువంటి లోకాలను నిరంతరం భక్తి శ్రద్ధలు ఆప్యాయలతో సంరక్షించే ఓ గణాధిప, బాలసూర్యుడి వంటి ముఖం కలిగిన వాడా, దివ్య పాదపద్మములు గలవాడా, ఓ శ్రీమన్నారాయణ ప్రియ ఇందుధారి, నీ కడగంటి చూపు చాలు, సమస్త కార్యక్రమాలు పూర్తవుతాయి. మహాత్మా, గానం అంటే నీకు ఆనందమట. నువ్వు పంచముఖాల్లో ఒక ముఖంతో పాడతావట, మరొక ముఖంతో మధ్యలు వాయిస్తావట, ఆ తొండంతో మధ్యలు వాయిస్తాటండి ఆయన, మరో దానితో రకరకాల గానాలు చూపిస్తూ ఉంటావట. ఓ గజవక్త్ర, నీకు నమస్కారం. త్రిలోకాలు నీ వశం చేసుకుంటావు. ఎంతటి వాడైనా, ఎంత ధర్మమైన అధర్మమైన ఏ కార్యక్రమమైనా చెయ్యాలంటే మొదటి పూజ నీకిస్తే కానీ అటువంటి వాడు అవిగ్రహములు చెందడట. కాబట్టి మహాత్మా, నువ్వు ఈ అపారమైన భయంకరమైన దాటశక్యం కాని సంసారం అనే సముద్రం నుంచి బయట పెట్టాలంటే దిక్కుమాకు. ఓ కోటి భాస్కర భాస్కర ప్రభాభాసమాన దేహ, నీకు నమస్కారం. ఓ హేరంబ, ఓ లంబోదర ఏకదంత మహాకాయ, నీకు నమస్కారం. విశాలాక్ష, నీకు నమస్కారం. మౌంచి కృష్ణాజనం మొదలైనవి ధరించే నీకు నమస్కారం. నీకు నాగుపాములే యజ్జోపవేతాలట, నాగములే కుండలములట. మహా అద్భుతమైన బంగారపు కిరీటం ధరించే నీ సుందర మందహాసానికి నమస్కారం. ఓ మహాత్మా, ఇవాళ మేము ఆ మహా గొప్ప కార్యక్రమాన్ని మొదలెట్టాం. ఈ మందర పర్వతాన్ని కవ్వంగా, ఈ క్షీర సముద్రాన్ని పెరుగుగా, అలాగే ఈ వాసుకిని కవపు తాడుగా భావించి కచ్చపురాజు విష్ణువు మోస్తూ ఉండగా చిలకడానికి మొదలుపెట్టి ఎన్నో ఇబ్బందులు పాలవుతున్న మమ్మల్ని ఆ ఇబ్బందుల్లోంచి బయటపడేటట్లుగా, లక్ష్మీ మొదలైన ఐశ్వర్యాలు బయటపడేటట్టుగా ఆశీర్వదించు. నీ ఆజ్ఞ పొందకపోతే మేము అన్ని కార్యక్రమాల్లో విఘ్నాలే పొందుతున్నాం. ఈ విఘ్నములు తొలగడానికి ఓ మహాగణాధిపతి ఈనాటి నుంచి క్షిప్ర ప్రసాదుడు ఒక అన్నారట. అందుకే ఆనాటి నుంచి క్షిప్ర గణపతి అని ఆయన బయటకు వచ్చాడు. అంత పూర్వం లేడు క్షిప్ర గణపతి. వెంటనే రక్షించేట ప్రార్థించగానే, క్షిప్రము అంటే వెంటనే, వెంటనే రక్షించే గణపతి గనక ఆయన క్షిప్ర గణపతి అన్నారు. 40 రోజుల పాటు క్షిప్ర గణపతిని ఆరాధించిన వాడు 41వ రోజున ఈ దండకం గనక చేసినట్టయితే అటువంటి వాడికి సమస్త దుఃఖాలు పటాపంచెరుగుతాయి అన్నారు. మీకోసం చదవడం వల్ల నాకు భాగ్యం కలిగింది ఈ దండకం, లేదా ఇంత పూర్వం నేను చదవాలి మీకోసం మొదటిసారి మళ్ళీ చదివే. అంచేత మహాత్మా, ఓ నీ ఆజ్ఞతో ఓ సర్వేశ్వర మేము సుఖం పొందాలి. నిరాతంకంగా కార్యక్రమం పూర్తవ్వాలి, ఆటంకాలు లేకుండా. నిశ్శంకగా ఓ ఓంకారమూర్తి మమ్మల్ని అనుగ్రహించు. నీకు నమస్కారం, నమస్కారం, నమస్కారం అని మమ్మారు నమస్కరించి దేవతలు దైత్యులు ఆ మహానుభావుని పొగిడితే అప్పుడు ఆయన ఆనందించి, నాయనలారా వెళ్ళండి, ఇక నిర్విఘ్నంగా మీ కార్యక్రమం పూర్తి చేయండి. ఇప్పుడు మీకు లోకంలో కంటకమైన విషం పుడుతుంది మొదట, కానీ భయపడకండి, ఆ దుఃఖంలోంచి బయటపడతారు. అనంతరం మీకు చక్కని శుభాలు జరుగుతాయి, అన్ని రకాలైన ఐశ్వర్యాలు పొందుతారు. నాయనలారా, ముల్లోకాలకి అధిపతినైన నేను మహాగణపతి అని పిలుస్తారు నన్ను. ఈ మహాగణాధిపతిని నేను కూడా కల్పపురుషుణ్ణి. 5 కల్పాలు ఉన్నాయి ఈ సృష్టిలో. శక్తి కల్పము, మహాగణపతి కల్పము, సదాశివ కల్పము, శ్రీమన్ నారాయణ కల్పము అని పిలువబడేటటువంటి, అలాగే బ్రహ్మకల్పము. ఈ బ్రహ్మకల్పము వీటిల్లో ఇప్పుడు మనకి నడిచేటటువంటి కల్పానికి శక్తి కల్పం అని పేరు. అందుకే అమ్మవారు ఈ కల్పానికి అంతటికీ అధిపతి అన్నమాట. అందులో 5వ కల్పం మహాగణపతి కల్పం. ఈ మహాగణపతి కల్పంలో ఉండే నేను శక్తి కల్పంలో అమ్మవారికి పుత్రుణ్ణి, ప్రియపుత్రుణ్ణి, హేరంబుడు, లంబోదరుడు అనే నామాలతో ఉంటాను. నాకు 16 నామాలు చాలా ప్రీతిపాత్రమైనవి. సుముఖశ్చై గదంతశ్చ కపిలో గజకర్ణక, లంబోదరశ్చ వికటో విఘ్నరాజు ఓగణాధిప, ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన, వక్రతుండ సర్పకర్ణో హేరంబస్కంద పూర్వజ అనేటటువంటి షోడశనామములు కూడా ఎవరు భక్తి శ్రద్ధలతో పఠిస్తారో అటువంటి వాళ్ళు ఏ విఘ్నములను చెందకుండా నేనుండేటటువంటి మేటి చోటికి వస్తారు మరణాంతం కూడా, పండి అని ఆశీర్వదిస్తే వీళ్ళందరూ మహోత్సాహంతో, ఇంకే ఉంది మనకు లెక్కేమిటి, గణపతి ఆశీర్వదించాడనే బ్రహ్మానంద భరితులై కట్టాయుతులై సురాసురులు లేచి ఆ బళంగ మళ్ళీ మందర పర్వతం దగ్గర పట్టారు. తలకాయ పుచ్చుకున్నారు, తోక పుచ్చుకున్నారు, మహాభయంకరంగా మొదలుపెట్టారు. మందరాచల మందానంబున దుగ్ధ సింధు మధింపొందొడింగిరి, ఘుమ ఘుమధ్వానంబు దిక్కులం బిక్కటిల్లే, వారి వాగవ్యూహంబులు కడలవ్య జదల నుదిలికొనియే, డిండీర పిండ ఖండంబులు బ్రహ్మాండంబునం ప్రస్ఫరించే. ఇక వీళ్ళు మొదలెడితే కొట్టండి, నలపండి, చెయ్యండి, తెప్పండి అని అరుచుకుంటున్నారు. ఎప్పుడైనా హుషారండి వీళ్ళకి, ఈ ఎత్తు పరువులు ఎత్తి వెళ్ళదండి, ఎత్తండి ఎత్తండి అని అరుస్తారు వాళ్ళు అని. అలాగే వీళ్ళు కూడా అరిచారట. కాసేపు కూలి వాళ్ళ యొక్క లక్షణాలు వీళ్ళకు కూడా వచ్చాయి. ఆ వచ్చి అరుస్తూ ఉంటే ఈ అరుపుల వల్ల సముద్రంలోంచి లేచే పెద్ద పెద్ద కెరటాలు ఢామని పైకి లేవడం, పడ్డం పైకి లేవడం, పడ్డం, ఈ శబ్దాల వల్ల తప 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 తిరుగుతున్న మందర పర్వతం చప్పుళ్ళు ఆకాశ మండలాన్ని నింపేశాయట. అంత ధ్వని మొదలైందిట, గందరగోళం మొదలైందిట. ఉపన్యాసానికి ముందుగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు అరిస్తే ఎంత శబ్దం వస్తుందో అంతకంటే ఎక్కువ శబ్దం వచ్చిందిట అక్కడ. ఇలా భయంకరమైన ఆ శబ్దం అంతా భువన బ్రహ్మాండాలను నింపేస్తూ ఉన్నది. బ్రహ్మాండం ప్రస్తరించిందట. ఆకాశంలో ఉండేటటువంటి దిక్కుల్లో ఉండే వాళ్ళు భయపడిపోయారు. ఋషులు ప్రళయకాలమా అనుకున్నారు. ఆ పరిస్థితుల్లో సముద్రంలో తిమింగలాలటండి ఈ చప్పుళ్ళకి, ఈ జలాలకి కొన్ని చచ్చేపోయాయిట. ఇంకా 10 యోజనాల వెడల్పుండే తిమింగలాలు, అంటే 80 మైళ్ళ వైశాల్యం కలిగిన తిమింగలాలు చచ్చిపోయాయి ఆ శబ్దాలకి. ఆ సముద్రంలో, సముద్రంలోంచి అగ్నిజ్వాలలు ప్రస్ఫుటించాయిట. పడబాగ్రి పుట్టిందట. తుఫాన్లు, అల్పపీడనాలు, పెద్ద పీడనాలు కూడా మొదలయ్యాయిట. ఈ విధంగా ఒకటేమిటి అతి భయంకరమైపోయింది సముద్రం అంతా. మూలాశ్వ సంఘాతములు రివ్వురుమనంగ కమటంబు సుఖిల్చి కన్ను మోడ్చే. పర్వతం గిరగిరగిరగిరా తిరిగిపోతుంటే ఆ పర్వతం అడుగున వీపు మీద ఎవరు మోస్తున్నారు? శ్రీ మహావిష్ణువు కచ్చేదూరం మోస్తున్నాడు. గిర్రం తిరుగుతుంటే అగ్ని నిప్పులు పుట్టేట, మిడుగురు పుట్టినట్టు. మీరు కూడా చూడండి, రాయిని బాగా తిప్పేస్తే గిర్రన అందులోంచి అగ్నిజ్వాలలు పుడతాయి. కావాలంటే చూడండి, 2 ఇనప రవ్వలు కొట్టి చూడండి, అలాగే వస్తాయి. అలాగే మిడుగురు పురుగుల్లాగా నిప్పులు పైకి వస్తున్నాయి అందులోంచి, నీళ్ళల్లోంచి కూడా. అంతలా పర్వతం వీపు మీద తిరుగుతుంటే సుఖంగా ఇంకా వీపులు అలా నిమిరినట్టు అనిపించి నిద్రపోయేటండి విష్ణుమూర్తి. అది వీపు అనుకోవాలా ఏమనుకోవాలో చెప్పండి. మరి ఇంకోటి ఎవడనైతే తస్తాడు ఆ వీపుకి ఆనందంగా సరదాగా రాసినట్టుగా ఉంది. మా అమ్మాయి సరదాగా వీపు కోకినట్టుందని వాడే. అలాగే ఇక ఈయన పరిస్థితి ఏమిటి? ఈ కొండలేంద్రుడు గిర్రం తిప్పుతుంటే బాబు ఈయన అరుచుకుంటూ కళ్ళు తిరిగి ఫిట్ వచ్చి పడిపోయాడు ఆయన. అంటే ఆయనకి సుఖంగా ఉంది ఆ దెబ్బ, ఈయనకి మాత్రం కళ్ళు తిరిగాయి. అప్పుడు చూచట శివుడు చచ్చిపోయేటట్టున్నాడు, ఏ రేపొద్దు నా మెడలో దండ ఉండదు అనుకున్నాడు ఆయన. మెడలో పాముగా వాహనం ఆయనేగా మరి ఆహారం, అందుకని తన ప్రాణశక్తి వాడిలో నిలిపేట, చచ్చిపోకుండా నిలబెట్టేట. ఇక దిగ్మండలములంతటా కాంతి మెరుపు తీగలు పుట్టేట సముద్రంలోంచి. ఇలాగ తరిచారు తరిచారు తరిచారు, ఒకేడో రెండేళ్ళ ఈ సంవత్సరాలు గడిచిపోయాయట. మందర పర్వతం చిరుగుతుంటే, ఇలా సముద్రం చిరుగుతుంటే ఏం పుట్టాయి ఏమిటనే మహత్తరమైన ఘట్టాలతో ఆశ్చర్యకరమైన విషయాలతో అడుగు పెడదాం. అందులోంచి పుట్టిన వస్తువులు, తర్వాత స్కందుడు పుట్టాలి, ఎవరు కుమారస్వామి పుట్టాలి, పుట్టినవాడు తారకాసురుణ్ణి చంపాలి, దేవ సేనాధిపతి అవ్వాలి, కుమారస్వామి పెళ్లితో ఈ ఘట్టం మార్పు చెందుతుంది. తర్వాత మళ్ళీ లలితా సహస్రనామ మొదలైన ఘట్టాల్లో అడుగు పెడతాం. ఇలాంటి విచిత్రమైన ఘట్టాలన్నీ మళ్ళీ మళ్ళీ ముచ్చటించుకుందాం. రేపు 14వ రోజు కార్యక్రమంలో ఈ మిగతా విశేషాలు విందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం తత్సత్.